कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमो पंकजनाभाय नमो पंकजमालिने नमो पंकजनेत्राय नमस्ते पंकजांग्री। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपीशा गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे हरे। नमो ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश धारिणे। ओम अज्ञानातिमिरांधस्य ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ఇస్కాన్ హైదరాబాద్ లో ఉన్న భక్తులందరికీ నా గౌరవపూర్వ నమస్కారాలు. వాంఛాకల్పతరూభయస్య కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవృంద కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ. ఇస్కాన్ వర్తమాన్ గురువృంద కీ జయ. హిజ్ హోలీనెస్ జయవత స్వామి గురు మహారాజ్ కీ జయ. హరే కృష్ణ. సో జపా సెషన్, జపా అనే పదం వచ్చినప్పుడే మనకు ఒకటి వెంటనే ఎన్ని ప్రశ్నలు వచ్చేస్తాయి. జపం బాగా అవ్వట్లేదు, క్వాలిటీగా ఉండట్లేదు, మనసు నియంత్రించలేకపోతున్నాము, మనసు ఇటట్టు వెళ్ళిపోతుంది, ఎలా జపాన్ని ఇంప్రూవ్ చేయాలి. అందుకోసం నేను ఆలోచించాను ఈరోజు మనము మనసు గురించి మాట్లాడదాం. ఈ మనసుని ఎలా నియంత్రించాలి, ఈ మనసుకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, అప్పుడు మన జపం బాగుతుంది. అయితే భగవద్గీతలో ఉన్న 6వ అధ్యాయం ధ్యాన యోగా నుంచి వర్డ్స్ నంబర్ 5 ఒక్కసారి దాన్ని పారాయణ చేసి మొదలు పెడదాము. చాప్టర్ 6 టెక్స్ట్ నంబర్ 5 ఫ్రమ్ ది భగవద్గీత. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయే ఆత్మేవ హి ఆత్మనో బంధు ఆత్మీవారి పురాత్మనాం. ఇక్కడ కృష్ణుని అంటున్నారు, మన మనసుని మన స్నేహితుడుగా మార్చేస్తే అది మనకి పైకి తీసుకెళ్తుంది, మన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్తాము. కానీ ఒకవేళ మన మనసుని నియంత్రించలేక అది మన శత్రుగా తయారైపోతే అది మనకి కిందకి లాగుతుంది. సో ఈ మనసు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మనకి శత్రు అయ్యే ముందు దానికి మన స్నేహితుడు కింద మార్చాలి. ఈ మనసు ఎందుకు అంత ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఒక స్థూల శరీరం ఉంది, పంచభూతాలతో తయారైంది. ఇది మన శుద్ధ ఆత్మ. మన శుద్ధ ఆత్మకి పంచభూతాలతో తయారైన ఈ స్థూల శరీరానికి మధ్యలో మనసు ఉంది. మనసు అంటే మనసు, మన అహంకారము, బుద్ధి, ఈ మూడుతోని మూడు తత్వాలతోని మన సూక్ష్మ శరీరం తయారయ్యింది. ఇప్పుడు ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే, ఇది మనము శుద్ధ ఆత్మ, ఇది పంచభూతాలతో ఉన్న శరీరాన్ని ఏదైతే మనం ఈసారి స్వీకరించాము, మళ్ళీ నెక్స్ట్ లైఫ్కి మన ఆత్మ మళ్ళీ ఈ శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరం ఇంకొక శరీరంకి వెళుతూ ఉంటుంది. అందుగురించి పంచభూతాలతో ఉన్న శరీరంతో పెద్ద ప్రాబ్లం లేదు. ఈసారి సరిగ్గా శరీరం దొరకలేదనుకోండి, పర్వాలేదు, నెక్స్ట్ లైఫ్ అయినా మనకి మంచి శరీరం రావచ్చు. కానీ మధ్యలో ఉన్న ఈ సూక్ష్మ శరీరం ఏదైతే ఉంది, మన బుద్ధి అహంకార, అది ఎప్పుడు మనతోనే ఉంటుంది. దానికి ఎటువంటి ఎక్స్చేంజ్ ఉండదు. నేను చాలాసార్లు ఏదో చెప్తూ ఉంటాను, మనం ఏదైనా ఈ మధ్యనే అంతా ఆన్లైన్ కొంటున్నాం కదా, చాలా బాగుంది అమెజాన్లో మనం ఏదైనా కొంటే నచ్చకపోతే 10 రోజుల్లో మనం దాన్ని బ్యాక్ ఇచ్చేస్తే మన రిఫండ్ డబ్బులు వచ్చేస్తాయి. అలా మనం ఈ పంచభూతాలతో ఉన్న శరీరంతో చేయొచ్చు, పర్వాలేదు, ఈ లైఫ్ బాగాలేదు, నెక్స్ట్ లైఫ్ మంచి శరీరం రావచ్చు. కానీ ఈ సూక్ష్మ శరీరంతో ప్రాబ్లం ఏంటంటే ఎటువంటి ఎక్స్చేంజ్ పాలసీ లేదు. అంటే ఏదైతే మన దగ్గర ఉంది అదే మనది, ఇంకా మనం మార్చలేము. సో ఏ శరీరానికి వెళ్ళినా కూడా, రేపు ఎల్లుండి ఇక మానవ శరీరం కాకపోయినా బల్లి శరీరం దొరికినా, ఒక ఎలుక శరీరం దొరికినా కూడా అదే సూక్ష్మ శరీరం ఉండిపోతుంది. దాని అర్థం ఏంటంటే సూక్ష్మ శరీరం మీద మనం బాగా కష్టపడాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే దాని వ్యతిరేకంగా ఈ పంచభూతాలతో ఉన్న ఈ స్థూల శరీరం ఏదైతే ఉంది దాని మీద బాగా కష్టపడుతున్నాం. కానీ అది మంది కాదు, అది కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని మనం వదిలేసి వెళ్ళిపోతాం. కానీ దేని మీద అయితే మనం పని చేయాలి, ఏదైతే ఎల్లప్పుడూ మనతో ఉంటుంది దాని మీద మనం పని చేయట్లేదు, దాన్ని ఇలా పక్కన పెట్టేశాము, అక్కడే వస్తుంది సమస్య. కథా ఉపనిషత్తులో ఒక చాలా మంచి ఉదాహరణ ఇచ్చారు, 1.3.3 verse number 3 and 4 words. సో దానిలో అంటున్నారు, మన 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 పరిస్థితి ఎలా ఉందంటే ఈ మనసు అనేసరిక తాడు, ఈ ఇంద్రియాలు అనేది గుర్రాలు, అండ్ మన బుద్ధి అనేది రథసారథి, అండ్ మనం శుద్ధ ఆత్మ ఏదైతే ప్యాసింజర్ ప్రయాణికుడు. సో ఇక్కడ మన సమస్య ఏంటంటే ఆ బుద్ధి అనేది ఆ మనసుతోనే ఇంద్రియాలని నియంత్రిస్తూ ఉంటుంది. సో ఆ తాడు చాలా బాగుండాలి, హెల్దీగా ఉండాలి. అలా తగ్గిపోయి లూజ్గా వీక్గా ఉంటే ఇంద్రియాలు మనని చాలా కష్టమిస్తుంది. సో రెగ్యులర్గా ఆ తాడుని క్లీన్ చేస్తూ, టైట్గా ఉందా లేదా చెక్ చేస్తూ హెల్దీగా ఉంచాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎలా అయితే మనం రెగ్యులర్గా మనం ఉన్న మన దగ్గర ఉన్న ప్రతి గ్యాడ్జెట్స్ని మనం ఎలా రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాం పర్ఫెక్ట్గా ఉందా లేదా. ఈరోజు మార్నింగ్ నేను మీ జూమ్ క్లాస్ జాయిన్ అవుదామని లింక్ వెతుకుంటుంటే నా ఫోన్ అనేది సాఫ్ట్వేర్ అప్డేట్లో వెళ్ళిపోయింది. మామూలుగా అయితే మధ్యరాత్రి వెళ్తుంది, మళ్ళీ ఏమైందో, కానీ బాగుంది, అన్ని కొత్త కొత్త ఐకాన్స్ వచ్చేసి ఫ్రెష్గా అనిపిస్తుంది. అంటే మన దగ్గర ఉన్న ప్రతిదీ మనం అప్డేట్ చేస్తూ ఉంటాం. ఒక ఫోన్ కూడా పాతదైంది అనుకోండి, మార్చేసి మళ్ళీ లేటెస్ట్ ఫీచర్స్, మొన్నటి వరకు అందరి దగ్గర డబ్బా ఫోన్లే ఉన్నాయి, అదే ఆ బ్లూబెర్రీలైనా నోకియా అయినా, ఇప్పుడు అందరు మార్చేసి టచ్ ఫోన్కి వచ్చేసారు. మనం ఇలా అప్డేట్ చేస్తూ ఉంటాం మనాన్ని, అలా మనసుని కూడా అప్డేట్ చేస్తూ ఉండాలి, రిఫ్రెష్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ మనసుని బాగా జాగ్రత్తగా ఉంచాలి, ఎందుకంటే ఇది మనది, ఇంకా దీని ఎవరితో ఎక్స్చేంజ్ ఉండదు, రిటర్న్ ఉండదు, మనతో పాటు ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుంది, ఎప్పటి వరకు అయితే మనం తిరిగి గోలోక ధామం వెళ్ళము, ఇది కరగదు, ఈ సూక్ష్మ శరీరం అలానే ఉండిపోతుంది. అయితే సమస్య ఏంటంటే ఏదైతే మనకి కనిపిస్తుంది దాన్ని మనం బాగా విలువిస్తాం, ఏదైతే కనిపించదు దాన్ని మనం పట్టించుకోదు. అంటే ఈ శరీరం మనకి కనిపిస్తుంది కదా, అందుకోసం ఏ ప్రాబ్లం అయినా, చిన్న దెబ్బ తగిలినా వెంటనే బ్యాండేజ్ వేసేస్తాము, తలనొప్పి అయినా వెంటనే ఏదైనా మాత్రలు వేసుకుంటాం. ఈరోజు నేను 3:30 వేకప్ అయినప్పటికీ ఒళ్ళంతా వేడిగా ఉంది, మరి ఎందుకో ఏంటో, ఈ మధ్యనే అందరికీ ఫ్లూస్ ఉన్నాయి, నేను వెంటనే Dolo 650 తీసుకుని వచ్చాను. బాడీ ఏదైనా ప్రాబ్లం అయితే వెంటనే మనం దాన్ని, మనసు ప్రాబ్లం అయితే పక్కన పెట్టేస్తున్నాము, దాన్ని పట్టించుకోవట్లేదు, ఎందుకంటే అది కనిపించట్లేదు. ఏదైతే కనిపిస్తుంది మనం దానికి విలువ ఇస్తాం, కానీ ఏదైతే కనిపించదు అది కూడా చాలా ఇంపార్టెంటే. ఇప్పుడు మనం సాధారణంగా చూస్తున్నామా పెద్ద పెద్ద బిల్డింగ్స్, దానికి పునాది కనిపించదు, కానీ పునాది ఇంపార్టెంటే కదా, పునాది లేకపోతే ఆ బిల్డింగ్ ఏమైపోతుంది. గాలి కనిపించదు, కానీ గాలి లేకుండా మనం బ్రతకలేం కదా. గురుత్వాకర్షణ శక్తి కనిపించదు, గ్రావిటేషనల్ పుల్, కానీ అది లేకపోతే ఆ గ్రహాలు ప్లానెట్స్ సరిగ్గా సిస్టంలో ఉండలేరు కదా. మన ఇమోషన్స్ మనకి కనిపించకపోవచ్చు, కానీ ఆ ఇమోషన్స్ కదా మన మనసుని డ్రైవ్ చేస్తుంది ఇటు అటు. కానీ మనకి కనిపించట్లేదని మనం దాన్ని పక్కన పెడుతున్నాం, కానీ మన మొత్తం జీవితం దానిపైనే ఆధారపడి ఉంది. మనసుకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మొత్తం జీవితం డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పుడు మనందరూ కరోనా గురించి ఎంత గొప్పగా యూనో మొత్తం ప్రపంచంలో హీ హా అనేస్తున్నాం, కరోనా కరోనా కరోనా, కానీ WHO స్టాటిస్టిక్స్ చూస్తే కరోనాకైనా గత సంవత్సరము సూయిసైడ్లో ఎక్కువ మంది చనిపోయారు, 28% సూయిసైడ్లో కరోనాకైనా ఎక్కువ మంది చనిపోయారు, కానీ ఎవ్వరు మాట్లాడలేదు దాని గురించి. అందరు నిశ్శబ్దంగా ఉన్నారు, కానీ కరోనా గురించి ఎంత ఎక్కువ మాట్లాడేస్తున్నారు అంటే ఈ శరీరంలో కనిపిస్తుంది, ఇది కనిపించట్లేదు. సో మన హెల్దీ మైండ్ ఉంచాలనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఈ మోడర్న్ సైంటిస్ట్కి దాని గురించి పెద్దగా అవగాహన లేదు. మీరు ఎందుకు చెప్తున్నానంటే, మన శరీరంకి ఉన్న వ్యాధులకి ఎన్నో రకమైన మెడికల్ సైన్స్లో బ్రాంచెస్ ఉన్నాయి. ఒక ఐ స్పెషలిస్టు, ENT, ఏంటది టీత్కి డెంటిస్టు, హార్ట్కి పేడియాట్రిషియన్, ప్రతి బాడీలో ఉన్న ప్రతి ఒక్క అంగానికి స్పెషలిస్ట్ ఉన్నారు. కానీ మనసు ఒకే ఒక బ్రాంచ్ సైకాట్రీ అంతే. అది కూడా పెద్దగా ఎవరు, మీరు ఎవరికైనా డాక్టర్ అండ్ సైకాట్రిస్ట్ అంటే మనం ఏదో ఏదో చీప్గా చిలుకగా చూస్తాం, సైకాట్రిస్టా అంటే. మిగిలిన డాక్టర్స్ ఇంపార్టెంట్, కానీ యాక్చువల్గా వాళ్ళు చాలా ఇంపార్టెంట్. మనసు బాగాలేకపోతే మనం ఏమీ చేయలేము, కానీ మనకి దాని విలువ తెలియదు. కానీ మన శాస్త్రాల్లో దాని గురించి ఎంతలాగా చెప్పబడింది. శాస్త్రంలో శరీరం గురించి పెద్దగా ఏమీ లేదు, మనసు 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 గురించే ఎక్కువగా. మన బుద్ధి అహంకారం, మన బుద్ధి అహంకారం దాని గురించి మాట్లాడుతూ ఉంటున్నారు. మామూలుగానే యాక్చువల్గా మన వైదిక్ కల్చర్లోనే, మరి భారతదేశంలోనే చూడండి, ఎవరికైతే శాస్త్ర జ్ఞానం లేదు వాళ్ళకి కూడా ఈ జ్ఞానం అయితే ఉంది. మన దగ్గర మనసు ఉంది, బుద్ధి ఉంది, అహంకారం అనేది చాలా సునాయాసంగానే ఆ కాన్సెప్ట్ వాళ్ళకి చిన్నప్పటి నుంచే తెలుసు. మన మన భారతదేశంలో ఉన్న అన్ఎడ్యుకేటెడ్ ఒక రైతుకి కూడా మన బుద్ధి అహంకారం గురించి తెలుసు. అంటే అది తనకి తెలుసు అని తనకి తెలియకపోవచ్చు, కానీ తనకి తెలుసు. ఎందుకంటే సాధారణ భాషలో కూడా దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. మామూలుగా ఇప్పుడు ఎవరైనా దాన్ని తప్పు పని చేశారనుకోండి, వెంటనే అంటారు, ఏ అలా చేసావు, బుద్ధి లేదా, నీకు బుద్ధి లేదా, ఎందుకు ఇలా చేసావు. సో వాళ్ళకి తెలుసు ఒక బుద్ధి అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరైనా అనొచ్చు, ఏదో నాకు ఆ నిమిషం అలా చెయ్యాలనిపించింది, ఏ చెయ్యాలనిపిస్తే చేసేస్తావా, బుద్ధి లేదా. సో దాని అర్థము మామూలుగా కూడా మనకు అర్థమవుతుంది, మనసు అనేది నానా ఆలోచన తెచ్చుకోవచ్చు, కానీ ఎవరికైతే బుద్ధి ఉంటుంది అప్పుడు వాళ్ళు దాని నుంచి ఎంచుకుంటారు ఏది చేయాలి ఏది చేయకూడదు. సో మామూలు ఒక రైతుకి కూడా తెలుసు మనసు ఉంది, బుద్ధి ఉంది, అహంకారం ఉంది అని. కానీ మోడర్న్ సైంటిస్ట్కి దాని గురించి ఏమీ తెలియదు, దాని గురించి వాళ్ళు పట్టించుకోవట్లేదు. సో ఈ మామూలుగానే ఒక ఒక హెల్దీ హ్యూమన్ బీయింగ్కి రోజుకి ఒక 30,000 ఆలోచనలు రావచ్చు. కానీ మనం ఏం చేస్తాం, ఆ 30,000 ఆలోచనలు ఆచరించలేము కదా. దాన్ని బుద్ధి దాన్ని ఎంచుకుంటుంది, ఏది చేస్తాను ఏది చెయ్యకూడదు. ఇప్పుడు ఎవరైనా ఒక స్వీట్ షాప్ లోపలికి వెళ్ళారనుకోండి, బాగున్నాయి మంచిగా ఉన్నాయి స్వీట్స్, మనసు చెప్పొచ్చు అన్నీ తీసేసుకొని వెళ్ళిపోదాము. కానీ బుద్ధి చెప్తుంది అలా కాదు, నీకు డయాబెటీస్ ఉంది, అలా కాదు ఇంతే తీసుకోవచ్చు, అలా కాదు జేబులో డబ్బులు లేదు. ఈ బుద్ధి అనేది ఆలోచిస్తుంది ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అన్నమాట. సో ఈ మన బుద్ధి అహంకారం దీని మీద పనిచేయడం చాలా ఇంపార్టెంట్. మనసు బాగాలేకపోతే మన దగ్గర ఏమున్నా కూడా అది పనికిరాదు. మన దగ్గర డబ్బులు ఉండొచ్చు, సౌందర్యం ఉండొచ్చు, చాలా జ్ఞానం ఉండొచ్చు, డిగ్రీలు ఉండొచ్చు, కానీ మనసు బాగాలేకపోతే అది ఏది పనికిరాదు. ఒక ప్రాక్టికల్ ఉదాహరణ ఇస్తాను అనుకోండి, ఎవరికైనా ఒక హార్ట్ ప్రాబ్లం ఉంది, నా దగ్గరకు వచ్చి చెప్పారనుకోండి, మాతాజీ ఒక మంచి డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళండి, నేను ఒక పెద్ద స్పెషాలిస్ట్ పేరు చెప్పాను, పేరున్న స్పెషాలిస్ట్, మంచి హార్ట్ స్పెషలిస్ట్, మీరు అతని దగ్గరికి వెళ్ళారు, అతను ఆఫీస్లో వెళ్తే మాత్రము పెద్ద పెద్ద డిగ్రీస్, తను లండన్లో ఏదో చేసుకున్నాడు, ఆస్ట్రేలియాలో ఏదో స్పెషలైజేషన్ చేసుకున్నాడు, గోడ అంతా డిగ్రీస్తో ఉన్నాయి, మీరు చూసి చాలా ఆనందిస్తారు. అలా అయినా తనకి పెద్ద పెద్ద నాయకులతో ఫోటోలు కూడా ఉన్నాయి, ప్రైమ్ మినిస్టర్తో ఎవరిదో ప్రెసిడెంట్తో, చాలా ఫేమస్ పెద్ద డాక్టర్, మీరు చాలా సంతోషిస్తారు, అమ్మ చాలా బాగున్నాడు, ఓకే ఇతని చేత నేను హార్ట్ సర్జరీ చేపిస్తాను. కానీ ఎప్పుడైతే మిమ్మల్ని ఆపరేషన్ థియేటర్లో నర్స్ తీసుకుని వెళ్తున్నారో ఊహించండి, నర్స్ మీకు చెప్పింది అనుకోండి, డాక్టర్ గారు మనసు బాగాలేదండి 3 డేస్ నుంచి, వాళ్ళు ఒకే ఒక కొడుకు చనిపోయారు కదా, మైండ్ స్టేబుల్గా లేదు, ఇప్పుడు మీరు చేపిస్తారు అతని దగ్గర ఆపరేషన్? మీరు అనుకుంటారు, లేదు లేదండి తన మైండ్ స్టేబుల్ అయినప్పుడు వస్తానండి. ఇప్పుడు ఎవరిని మీతో వాదించవచ్చు, ఎందుకండి ఆ ఫోటోలు ఇప్పటికే ఉన్నాయండి గోడ మీద, డిగ్రీస్ కూడా ఉన్నాయి తన దగ్గర, అన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు మీరు ఎందుకు తన దగ్గర ఆపరేషన్ చేయించలేరు? అప్పుడు మీరు అంటారు, ఏదైనా అది ఇంపార్టెంట్ కాదండి, మనసు కరెక్ట్గా ఉండాలి, మైండ్ కరెక్ట్గా ఉండాలి, లేదంటే అతను ఏం చేస్తాడు మనకు ఎలా తెలుస్తుంది? సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, మన మైండ్ సరిగ్గా ఉండాలి, మన మైండ్ హెల్దీగా ఉండాలి. అన్నీ ఉన్నప్పటికైనా మైండ్ హెల్దీగా లేకపోతే మనం ఏం చెయ్యలేము. ఒక శాస్త్రంలో ఒక సామెత ఉంది, ఎవరు మనస్సుని నియంత్రించగలితే వాళ్ళు మొత్తం ప్రపంచానికి జయించగలుగుతారనమాట. దానిలో వాళ్ళు అంటారు, జీతం జగత్ ఏనా మనహి ఏనా, ఎవరైతే మనసుని నియంత్రించారో వాళ్ళు మొత్తం ఈ ప్రపంచాన్ని వాళ్ళు నియంత్రించవచ్చు, లేదంటే ఈ ప్రపంచాన్ని జయించవచ్చు అనమాట. అందుగురించి చూడండి, నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉపదేశామృతంలో రూపగోస్వామి మొట్టమొదటి శ్లోకం ఏమంటారు, వాచో వేగం మనస క్రోధ వేగం జివ్వా వేగం. మనసు గురించి మాట్లాడుతున్నారు అక్కడ కూడా, మనం ఏం మాట్లాడుతున్నారు, ఏం తింటున్నాం, ఏం. మనసు నియంత్రణలో ఉంటే ఆటోమేటిక్గా అన్నీ నియంత్రించబడతాయి కదా. మనసు నియంత్రణలో ఉంటే మన అనవసరంగా తినము, అనవసరమైన మాటలు మాట్లాడము, కోపము రాదు, అన్నీ కరెక్ట్గా ఫాలోయింగ్ ప్లేస్ అయిపోతాయి. అండ్ చివరి లైన్లో ఆయన ఏమంటారు, ఎవరైతే ఆ వేగాన్ని నియంత్రించగలుగుతున్నారో వాళ్ళు మొత్తం ప్రపంచానికి ఆధ్యాత్మిక గురుగా ఉండొచ్చు, వాళ్ళకి ఉంది ఆ అర్హత. లేదు, ఎవరైతే మనసు నియంత్రణలో లేదు వాళ్ళు ఇంకేం చేయగలుగుతారు, మనం జపం 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 అని అనుకుంటున్నాం కానీ జపం బాగా చేయాలంటే మనసు నియంత్రణలో ఉండాలి. మనసు నియంత్రణలో లేకపోతే మనం ఏమీ చేయలేము. అంటే నాకు ఏదైనా నేను బాయిల్ వచ్చింది అనుకోండి, నాకు పైన సోఫ్రమైసిన్ వేసేయచ్చు కానీ అది దానికి ఇంప్రూవ్ అవ్వదు. లోపల ప్రాబ్లం ఏముంది చూడాలి. ఇక్కడ వేసాను అనుకోండి, మళ్ళీ ఇక్కడ వస్తుంది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది. లోపల ఏం చేయాలి, బ్లడ్ రిపోర్ట్ చూడాలి, బ్లడ్ని క్లీన్ చేయాలి, సాఫీ తాగాలి, ఆ తర్వాత ఇంకా మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది. సో మనం అంటాము కాన్సన్ట్రేషన్ అవ్వట్లేదు ఏదో, కానీ ప్రాబ్లం ఎక్కడ ఉంది, మనసులో. ఆ మనసు మీద మనము పని చేసుకోవాలి, ఆ మనసుని మనం హెల్దీగా మంచిగా తయారు చేయాలి. మనస్సు ఎలా ఉంది, ఈ మొత్తం ప్రపంచానికి కూడా మనం అలానే చూస్తాము, మన మనసు ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, దుర్యోధన్ తనకి అన్నారు కదా, ఎవరైనా ఒక మంచోడిని వెతుకు అంటే తను ఏమన్నాడు, బా మొత్తం అంతా చూశాను పొద్దు నుంచి సాయంత్రం, నాకు ఒక్క మంచోడు కూడా దొరకలేదు. అలానే యుధిష్ఠిరికి అడిగారు, ఎవరైనా ఒక మంచి పర్సన్ని చెడు పర్సన్ని వెతుకు అంటే తను ఏం చేశాడు చెప్పాడు, బా సాయంత్రం వరకు కష్టపడారు, ఒక్కతను కూడా కనిపించలేదు, అందరు మంచిగానే ఉన్నారు, అందరు ఎంత మంచి వాళ్ళు, ఇక్కడ చెడు వాళ్ళు ఎవ్వరు లేరు. మన మనసు ఎలా ఉంది, మన మొత్తం ప్రపంచాన్ని అలానే అనుకుంటాం, భావిస్తాం, చూస్తాము. ఈ మనసు అనేది మన కళ్ళద్దాల్లాగున్నాయి. మన కళ్ళద్దాలు ఎర్రగా ఉంటే ప్రపంచం అంతా ఎర్రగా కనిపిస్తుంది. మన మనసు ఎలా ఉంది, మనకి మొత్తం ప్రపంచం అలానే అనిపిస్తుంది. నాకు ఒక ఇది గుర్తొస్తుంది, ఎవరో ఒక కపలు చాలా ధనవంతులు అయితే గోదావరిలో సెకండ్ ఏసీలో టికెట్ బుక్ చేసుకున్నారు వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్దామని. ఎప్పుడైతే లోపల ఎంటర్ అయ్యారో ఈవిడ మొదలుపెట్టింది, చాలా డబ్బు ఉన్న వాళ్ళు ఈవిడ మొదలుపెట్టింది అనమాట చెప్పడం, ఇదేంటి ఇలా ఉంది, కంపార్ట్మెంట్ ఏంటి ఇంత డర్టీగా ఉంది, శుభ్రంగా లేదు, ఏసీ ఏంటి సరిగ్గా పనిచేయట్లేదు, ఈ కర్టెన్స్ ఏంటి ఇలా మాసిపోయి ఉన్నాయి, చెడు వాసన వచ్చేస్తుంది. కంటిన్యూస్గా కనుక ఆవిడ చెప్తూనే ఉంటుంది, అందరు డిస్టర్బ్ అయిపోతున్నారు. ఒక 20 నిమిషాలు అలా చెప్పి ఆవిడ ఆపేసింది అనమాట. అప్పుడు అందరూ అలా కూల్గా కూర్చుంటూ ఉంటే ప్యాసింజర్స్ అంటే మాట్లాడుకుంటారు కదా, ఈ మధ్యన అఫ్కోర్స్ ఎవరు మాట్లాడలేదు అనుకోండి, అందరు ఫోన్లో బిజీ అయిపోతుంది. కానీ పూర్వంలో అయితే అలా ఉండేది కదా, మాట్లాడతారు, మీరు ఎక్కడి నుంచి అండి, ఎక్కడ దిగుతారండి. సో మాట్లాడుతుంటే వీళ్ళు అడిగారండి, మీరు ఏం చేస్తూ ఉంటారంటే, ఆయన అన్నారు, నేను మా భార్య మేమిద్దరు మ్యానుఫ్యాక్చరర్స్ అండి, ఉత్పత్తి చేసుకుంటూ ఉంటామండి. అవునా సార్, ఏంటండి సార్ మీరు ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటే, సోపులు అనమాట, సోప్స్ ఉంటాయి కదా లైఫ్ బాయ్, డో, నేను సోప్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాను. అవునా, మీ భార్య అండి, మా భార్య అండి, ఆవిడ సొంత దుఃఖాన్ని ఆవిడ మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటుంది, సొంత దుఃఖం, ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా కూడా ఆవిడ ఉన్న స్వభావానికి ఆవిడ దుఃఖాన్ని ఉత్పత్తి చేసుకుంటుంది ఉంటుందండి, అదే ఆవిడ పని అన్నమాట. సో మన మనస్సు ఎలా ఉంది, మన పక్కనే పరివేశం కూడా అలా తయారు చేస్తామన్నమాట. అదే కాదు, మనసు నిర్ధారిస్తుంది మనం ఎలా బ్రతుకుతామో, మనసు నిర్ధారిస్తుంది మనం ఎలా చనిపోతాం. ఎస్, ఒక చాలా ఇంట్రెస్టింగ్ బుక్ ఉంది, లీజా ర్యాంకిన్ అనే ఒక మేడము ఒక బుక్ రాశారు, దాని పేరేంటంటే మైండ్ ఓవర్ మెడిసిన్. దానిలో ఒక చక్కని వృత్తాంతం రాశారు, అది నేను చాలాసారి నా క్లాసెస్లో దాని గురించి మాట్లాడుతుంటాను, అది నాకు చాలా ఇన్స్పైర్ చేసింది. అంటే మనసు ఎంత పవర్ఫుల్గా ఉందండి. సో ఆవిడ అక్కడ ఒక నిజమైన ఘటన గురించి రాశారు, 1957లో జరిగిన ఘటన. అక్కడ డాక్టర్ వెస్ట్ అనే ఒక డాక్టరు ఒక పేషెంట్కి ట్రీట్ చేస్తున్నారు. ఆ పేషెంట్ పేరు మిస్టర్ రైట్ అనమాట. సో ఆ పేషెంట్కి ట్యూమర్స్ ఉన్నాయి. సో పెద్ద పెద్ద ట్యూమర్స్ అనమాట, అంటే మన బొత్తాయి సైజు ట్యూమర్లు. ఇక్కడొకటి మొత్తం బాడీలో ట్యూమర్స్ ఉన్నాయన్నమాట. సో డాక్టరు మనసులో అనుకున్నాడనమాట, ఇంకా ఇతను ఎక్కువ రోజులు బ్రతకడేమో అని. అయితే తను వేరే వార్డులో ఉన్నారు. సో ఒకరోజు ఏమైందంటే, ఆ పేషెంటు మామూలుగా న్యూస్ పేపర్, హిందూ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే, మీకు తెలిసి ఉంటే ఆ హిందూ న్యూస్ పేపర్లో వీక్లీ వన్స్ ఒక కాలం వస్తుంది. దాంట్లో వేరే వేరే డిస్కవరీస్ ఏదైతే సైన్స్ చేసింది దాని గురించి వాళ్ళు వివరంగా చెప్తూ ఉంటారు. సో దాంట్లో ఒకరోజు ఆర్టికల్ వచ్చింది ఏంటంటే, తినికి ఇప్పుడు ఉన్న రోగానికి డాక్టర్స్ ఒక మంచి మెడిసిన్ వెతుకున్నారనమాట. దానికి ఇప్పుడు క్లినికలీ అంటే టెస్ట్లు అవుతున్నాయి, అది సక్సెస్ఫుల్గా అయిపోతే మెల్లగా దాన్ని మార్కెట్లో రిలీజ్ చేస్తారని. ఇతను చాలా హ్యాపీ అయిపోయి, డాక్టర్ గారు అరుపులు, డాక్టర్ రౌండ్స్కి వచ్చినప్పటికీ నేను ఇప్పుడు బ్రతుకుతాను, ఇదిగో చూడండి దీని గురించి ఆర్టికల్ వచ్చింది, ఈ మెడిసిన్ నాకు మీరు తెప్పించండి. డాక్టర్ అన్నారు, ఇది ఎలా తెప్పిస్తామండి, ఇది ఇంకా టెస్ట్లు అవుతున్నాయి, ఇంకా మార్కెట్లో రావాలి అప్పుడే కదా. అంటే లేదండి మీకు ఎంత కావాలి డబ్బులు ఇస్తాను, నాకు ఎలాగోలాగో తెప్పించండి. డాక్టర్ మనసులో ఏమనుకున్నారంటే, ఎలాగో తిని ఎక్కువ రోజులు బ్రతకడు, చివరి ఆశలాగా దీన్ని పూర్తి చేశాను అనుకుంటే తను హ్యాపీ ఫీల్ అవుతాడు. కానీ అలా అయినా నేను ఈ డ్రగ్ని మాత్రం తెచ్చుకోలేను, ఇతని మోసం చేయాలి. ఎలా మోసం చేయాలంటే, దాన్ని ఏం చేశారు, ఇంజెక్షన్లో సాల్ట్ వాటర్, ఊరికే వాటర్ సాల్ట్ మిక్స్ చేసేసి గొప్పగా టూ డేస్ తర్వాత ఇగో తెచ్చేసానండి చాలా కష్టపడి, ఎంత నాకున్న కాంటాక్ట్స్ అన్నీ వాడేసి ఇగో తీసుకొచ్చేసానండి. ఇతను చాలా హ్యాపీ, అమ్మయ్య సాధించారా, వేయండి నాకు ఇంజెక్షన్ వేయండి. వెంటనే డాక్టర్ ఆయనకి ఇంజెక్షన్ ఇచ్చేసి ఒక 2-3 డేస్ కోర్స్ లాగా ఇచ్చేసారనమాట. నిజంగానే ఇది నిజం జరిగిన ఘటన, మీరు గూగుల్లో చూసుకోవచ్చు. Within 1 week ఆ ట్యూమర్స్ అన్నీ తగ్గిపోయాయి, అతను హెల్దీగా తయారైపోయాడు. డాక్టర్ కూడా ఆశ్చర్యపోయారు, హాస్పిటల్ అంతా నిశ్శబ్దంగా. ఓ మై గాడ్, అంటే మనసుకు అంత పవర్ ఉంటుందా? ఎందుకంటే తన మనసులో అనుకున్నాడు, నాకు మెడిసిన్ దొరికింది, నేను ఇప్పుడు బాగైపోతాను. ఎప్పుడైతే అంత పాజిటివ్గా ఆలోచిస్తున్నాడో, ఏమవుతున్నాయి లోపల సెల్స్ రిపేర్ అయిపోతున్నాయి, బాడీ లోపల సెల్స్ రిపేర్ అయిపోతున్నాయి, హ్యాపీగా క్యూర్ అయిపోయి ఓ 10 రోజుల్లో తను డిశ్చార్జ్ చేసేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ 6 మంత్స్ తర్వాత వచ్చాడు, మళ్ళీ చూస్తే ఇదన్నీ ట్యూమర్స్ వచ్చేసాయి. డాక్టర్కి అర్థమవ్వలేదు ఏమైంది. అతన్ని అడ్మిట్ చేసిన తర్వాత మాటల్లో అన్నాడు, మొన్న పేపర్లో వచ్చిందండి, మీరు నాకు ఏదైతే మెడిసిన్ ఇచ్చారు కదండి, అది పెద్దగా సక్సెస్ అవ్వట్లేదండి, కొందరికి వస్తుంది కొందరికి అది సరిగా పని చేయట్లేదన్నమాట. అప్పుడు డాక్టర్కి అర్థమైంది, ఓ అయితే ఇంకా మెంటల్గా తను ఆలోచిస్తున్నాడు, మేబీ ఇది నాకు పని చేయట్లేదు మేబీ నాకు మళ్ళీ వచ్చేస్తుంది, నెగిటివ్గా ఆలోచించాడు కదా మళ్ళీ అన్నీ వచ్చేసాయన్నమాట. డాక్టర్ చాలా తెలియనివాడు, తను అన్నాడు, అవునా అది ఎవరికి వర్తలేదంటే నేను చెప్తానండి, కొందరు ఏంటంటే దాంట్లో కొంచెం వాటర్ కలిపేసి లేదంటే డైల్యూట్ చేసేసారు. ఇప్పుడు చూడండి నేను మీకు ఇచ్చినప్పుడు అలానే అయింది, ఆ షిప్మెంట్ వచ్చినప్పటికి కొంచెం లీక్ అయిపోయింది. నేను అనుకున్నాను ఆ మాత్రం మీకు డోస్ ఇస్తే చాలు అని, నేనే తప్పు చేశాను. ఈసారి మాత్రం నేను కాన్సన్ట్రేటెడ్ తెస్తానండి, మీరు ఏం వరీ అవ్వద్దు. ఇతను ఓకే అని హ్యాపీ అయ్యాడు. మళ్ళీ అదే పని చేశారు, సాల్ట్ వాటర్ కలిపేసి ఇంజెక్షన్ వేసేసారు, కాన్సన్ట్రేటెడ్ చాలా హై క్వాలిటీ తెచ్చాను. మళ్ళీ 10 రోజుల్లో అన్నీ తగ్గిపోయి తను హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ 6 మంత్స్ తర్వాత వచ్చాడు, మళ్ళీ చూస్తే మళ్ళీ అయిపోయింది. ఈసారి ఇంకా డాక్టర్కి అర్థం, ఇప్పుడేమైంది అంటే మాటల్లో చెప్తాను, డాక్టర్ గారు మీకు తెలుసండి, ఏంటండి అంటే మొన్న 4-5 డేస్ బ్యాక్ న్యూస్ వచ్చిందనమాట, మీరు ఏదైతే నాకు మెడిసిన్ ఇచ్చారు అది కంప్లీట్గా ఫ్లాప్ అయిపోయిందనమాట, ఇంకా దాని గురించి డాక్టర్స్ ఇంకా రీసెర్చ్ కూడా చెయ్యరు, దాన్ని పక్కనే పెట్టేశారండి, అది ఇంకా పని చేయట్లేదు అని. అలా నెగిటివ్గా వెళ్ళిపోయాడు, 2 డేస్లో చనిపోయాడు. డాక్టర్ ఇంకేం సాయం చేయలేకపోయారు. ఇది నిజమైన ఘటన, ఆ పుస్తకంలో ఉంది. మీరు ఊహించండి ఎంత పవర్ఫుల్ మన మనసు. సో ఈ మనసుని మనం మీద బాగా పని చేయాలి. ఇట్ కెన్ చేంజ్ అవర్ లైఫ్. మనకి భక్తిలో ముందేకైనా తీసుకెళ్ళిపోతుంది, మనకి కిందకైనా పడేస్తుంది కచరాల్లో. ఈ మనసుకి అంత పవర్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఒక చాలా ఫేమస్ డాక్టర్ ఉన్నారు, డాక్టర్ బర్నీస్ ఈగల్. ఆ బర్నీస్ ఈగల్ డాక్టర్ ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ కేసెస్ చూస్తూ ఉంటారు. ఆయన ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఒక స్వానుభవం ఆయన షేర్ చేశారు. ఆయన అన్నారు, నేను హాస్పిటల్లో తిరుగుతూ ఉంటాను కదా రౌండ్స్కి, అప్పుడు ఒక్కొక్కసారి అనుకుంటాను ఇతను నెలలో చనిపోతాడు, అతన బ్రతుకుతాడు, ఇతను మాత్రం రికవర్ అయిపోతాడు, ఇతను మాత్రం ఇంకా 1 వీకే అని అలా మనసులో అనుకుంటాను. నేను ఎవరితో షేర్ చేయను రౌండ్స్కి వెళ్ళినప్పుడు. కానీ కొన్నాళ్ళకి నేను ఏం అబ్జర్వ్ చేశానంటే, నేను ఎవరెవరికైతే అనుకుంటున్నాను ఇతను చనిపోతాడు, తను బాగా బ్రతికేస్తున్నాడు. ఎవరైతే నేను అనుకుంటాను 100% ఈయన ఇంకా క్యూర్ అయిపోతాడు, ఫస్ట్ స్టేజే క్యాన్సర్, తను చనిపోతున్నాడు. తను అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను అప్పటి నుంచి నా మనసులో అనుకున్నాను ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్ 4th stage క్యాన్సర్ కాదు, ఈ ప్రపంచంలో 2 రకాల పేషెంట్సే ఉంటారు, ఎవరైతే బ్రతుకోవాలని అనుకుంటున్నారో, ఎవరైతే చనిపోవాలని అనుకుంటున్నారు, అంతే. ఇదే 2 types ఆఫ్ పేషెంట్స్, ఎవరైతే బ్రతుకోవాలని అనుకుంటారో ఆ పాజిటివ్ యాటిట్యూడ్తో వాళ్ళ బాడీలో ఎన్నో చేంజెస్ వచ్చేసి వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు. ఎవరైతే మేబీ చిన్న రోగమే కానీ డిప్రెస్డ్గా ఉండి నాకేమిటి నాకు అన్ని బా, అప్పుడు వాళ్ళు ఇంకా డిప్రెషన్లో వెళ్ళిపోయి ఇంకా బాడీ కోఆపరేట్ చేయకుండా వాళ్ళు చనిపోతారనమాట. సో పాజిటివ్ మైండ్ ఉంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మైండ్ అంటే ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మనకి ఇది ఇస్తారు కదా, ఏంటది ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, ఈ మెడిసిన్ తీసుకోండి, దాంతోపాటు మనకి డయట్ కూడా ఇస్తారు కదా. అలానే మనం డాక్టర్తో వాదించవచ్చు, నేను తింటున్నానండి మామూలుగానా, మామూలు తినడం కాదండి, ఇప్పుడు యు హ్యావ్ టు ఈట్ డిఫరెంట్లీ, వేరుగా తినాలండి, అప్పుడే రోగం నయం అవుతుంది, శ్వాసం తీసుకోండి అని, నేను శ్వాసం రోజు తీసుకుంటే అలా కాదండి, ఇప్పుడు కొంచెం వేరుగా ఉండాలి, కొంచెం ప్రాణాయామం చేసుకోవాలి, బాగా డీప్ బ్రీతింగ్ చేసుకోవాలండి, నడవాలండి, రోజు నడుస్తున్నా కాదండి, ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా నడవాలి, అంటే మార్నింగ్ 1 30 minutes బ్రిస్క్ వాక్, ఈవినింగ్ 1 30 minute బ్రిస్క్ వాక్, అలా డాక్టర్ మనకి మార్పులు చెప్తారు. అలానే మనసు కూడా మనం చాలా ఆలోచనలు రావచ్చు కానీ ఇప్పుడు వేరుగా ఆలోచించాలి. మన మనసుని మనం హెల్దీగా తయారు చేయాలంటే మన ఆలోచన విధానాల్లో మార్పు రావాలి. మనం ఎలా ఆలోచిస్తున్నామో ఆ విధానం మార్చేయాలి. ఇంకేం చేయలేము, మనసుకి ఇంకేం చేయగలుగుతాం, మనసుకి మెడిసిన్స్ ఇవ్వలేము కదా. ఆలోచన విధానం, మనం ఎలా ఆలోచిస్తున్నాము ఆ విధానం మారుస్తే మన మనసు బాగా బలవంతంగా స్ట్రెంగ్ హెల్దీగా చక్కగా తయారవుతుంది అన్నమాట. అండ్ ఇది ఒక్కటే మనకి స్వాతంత్రత ఉంది, మిగిలిన మన జీవితంలో చూడండి ఎన్నో విషయాలు, మనకి దగ్గరున్న విషయాల మీద కూడా మనకి కంట్రోల్ లేదు. ఈరోజు నేను ఏ డేట్కి పుట్టానో అది నేను నిర్ధారించలేదు, అది నా బర్త్ డేట్ నేను నిశ్చయించలేను, నాకు నా శరీరపు రంగు ఎలా ఉంటుంది పుట్టినప్పుడు నేను నిర్ధారించలేను, నాకు ఎలాంటి తల్లిదండ్రులు దొరుకుతారు నేను నిర్ధారించలేను, సోదరులు బ్రదర్స్ సిస్టర్స్ ఎలా దొరుకుతారు నేను నిర్ధారించలేదు, నేను గుజరాతీ అమ్మాయిగా పుడతానా తెలుగు అమ్మాయి అది కూడా నేను నిర్ధారించలేను. కానీ ఒక్కటే ఈ ప్రపంచంలో మన చేతిలో ఉంది, అదేంటంటే ఆలోచన విధానం. మనం ఎలా ఆలోచించాలనుకుంటున్నారో అది మన మీద ఉంది. ఎటువంటి పరిస్థితి ఉన్నా కూడా, పరిస్థితి బాగాలేనప్పటికైనా మన ఆలోచన విధానం మనం మార్చేయవచ్చు. మన ఆలోచన అదొక్కటే మన కంట్రోల్లో ఉంది అండ్ మనం దాని మీద బాగా పనిచేయాలి. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని ప్రాక్టికల్ టిప్స్, ఎలా మన మనసుని మన హెల్దీగా తయారు చేయవచ్చు, మనం దాని గురించి ఇప్పుడు చర్చిద్దాము. హౌ టు కీప్ అవర్ మైండ్స్ హెల్దీ, దాని గురించి మనం చర్చిద్దాము. కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఏం చేస్తే మన మైండ్ హెల్దీగా తయారైపోతుంది. మన మనసు లోపల ఉన్న వాతావరణము అంటే టెంపరేచర్ మనం కంట్రోల్ చేయగలిగితే మన ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్ వాతావరణం మనం మార్చవచ్చు. అండ్ అలానే కాదు, మొత్తం కమ్యూనిటీ మొత్తం ఎన్వైరన్మెంట్ని మనం మార్చగలుగుతాము. మన మనసు కరెక్ట్గా ఉండాలి, హెల్దీగా ఉండాలి. అయితే మొట్టమొదటి టిప్ ఏంటంటే ఎంప్టీ యువర్ మైండ్, మీ మనసుని ఖాళీ చేసుకోండి. ఖాళీ ఎంప్టీ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. మన ప్రాబ్లం ఏంటంటే మనకి ఎందుకు జపం బాగా అవ్వదు, మనసు చాలా క్రౌడెడ్గా ఉంది, ఎన్నెన్నెన్నెన్నెన్నో ఆలోచనలు ఉన్నాయన్నమాట. దానివల్ల మనం సరిగ్గా జపం చేయలేము, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం, ఇది పెద్ద బరువులాగా ఉంది. ఎలా అయితే ఎవరైనా బరువైన మనిషి ఉన్నాడనుకోండి, తనకి సైకిల్ బ్యాలెన్స్ చేయమంటే చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే బరువు ఎక్కువ. కానీ ఎవరైనా చాలా సన్నంగా ఉంటే హ్యాపీగా బ్యాలెన్స్ చేసేయగలుగుతారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనసులో బరువు ఎక్కువగా ఉంచుకున్నామనుకోండి, 15 సంవత్సరాల కిందట ఇతను నాకు ఇలా చెప్పారు, ఆవిడ నాకు 2 పూరీలు తక్కువ ఇచ్చింది, ఇతను ఇలా మాట్లాడాడు, ఇతను ఇలా చేశాడు, అదంతా బరువు ఉంచేసిన తర్వాత నా జపం ఎందుకండి బాగా అవ్వట్లేదు, నా జపంలో కాన్సన్ట్రేట్ ఎలా అవుతుంది, మీరు స్పేసే లేదు, అక్కడ ట్రాఫిక్ జామ్ ఉన్నాయి, బోల్ కారస్ ఉన్నాయన్నమాట. సో ఆ ట్రాఫిక్ జామ్ ఉండకపోతే ఉంటే మనం ఎలా మంచిగా జపం చేయగలుగుతాం, దాన్ని క్లీన్ చేయాలి. అఫ్కోర్స్ చాలా కష్టం అనుకోండి. మనసుని క్లీన్ చేయాలంటే సాధారణంగా ఇంట్లో వస్తువులు క్లీన్ చేయాలంటే మనకి పెద్ద తలనొప్పి. సంక్రాంతి వచ్చేసరికి మనం అన్నీ క్లీన్ చేయాలని అనుకుంటాం, ఇంట్లో ఉన్న అన్నీ పీకుతాము, ఈ వైర్ పనికి రావట్లేదు, ఈ డ్రెస్ ఎప్పుడో పాడైపోయింది, దీని మీద డాగ్ ఉంది, ఇది మురుకుగా ఉంది, అన్నీ మూట కడతాము. మళ్ళీ ఒక గంట తర్వాత ఏమవుతుంది, ఒకడొకడు వస్తాడు, ఇది మనం వాడొచ్చేమో, మన ఈ సెల్ ఫోన్ ఛార్జర్ పనికి చేయకపోతే ఇది వాడొచ్చేమో, ఎప్పుడైనా అది పనికి వస్తుందేమో, ఇదేమైనా పనికి వస్తుందేమో, ఈ స్పూన్ మసాలా డబ్బాలో పెట్టేద్దామో, ఒక గంటలో ఏమవుతుంది, కట్టిన మూట అంతా మళ్ళీ బ్యాక్ టు మళ్ళీ ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటాం. సో ఇంట్లో ఒక కొన్ని సామాన్లు ఖాళీ చేయాలంటే మనకు అంత కష్టంగా ఉన్నప్పుడు, ఈ మనసులో ఎప్పుడో నుంచి ఎన్నో ఇంప్రెషన్స్ క్యారీ చేసాం, దానికి ఇంత ఈజీగా అయితే ఖాళీ చేయలేము, కానీ ప్రయత్నించాలి. మీరు చూడండి, పిల్లలు వాళ్ళ మనసులో పెద్దగా క్యారీ చేయరు విషయాలు, అందుకోసం వాళ్ళు చూడండి వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు కదా. ఇప్పుడు మీరు మామూలుగా మనం ట్రైన్కో ఫ్లైట్కి వెళ్తున్నాం అనుకోండి, మన ఫ్లైట్ డిలే అయ్యిందనుకోండి, మనం కింద పైన అయిపోతాం అనమాట, అయ్యో ఎంత ఇప్పుడు ఏమవుతుంది, ఎన్నో నానా రకమైన. కానీ అదే పిల్లలు ఫ్లైట్ డిలే అయినా కూడా ట్రైన్ డిలే అయినా కూడా వాళ్ళు అక్కడే వాళ్ళు ఒక ఆనందం ఏర్పాటు చేసేసుకుంటారు. ఆ ఎయిర్పోర్ట్లోనే ఎక్స్కలేటర్ పైకి వెళ్ళి కిందకి వెళ్ళి పైకి వెళ్ళి కిందకి వెళ్ళి ఆ సీట్లో ఆడేసుకొని ఇక్కడికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి, ఎందుకంటే వాళ్ళ మైండ్ చాలా తేలికగా ఉంది, ఫ్రీగా ఉంది, పెద్దగా ఏమీ లేదు. వాళ్ళు ఏ పరిస్థితిలో అయినా ఆనందించవచ్చు. మనం ఏ పరిస్థితిలో అయినా చాలా టెన్షన్ చెందేసి, అంటే మన ప్రాబ్లం ఏంటంటే మన మైండ్ మనకి ఎప్పుడు హారర్ మూవీ చూపిస్తుంది. హారర్ మూవీ అంటే ఎలా, నేను చెప్తాను మామూలుగా. ఇప్పుడు మీరు బయట మార్కెట్ నుంచి వచ్చారనుకోండి, ఏదో షాపింగ్కి వెళ్ళారు, వచ్చినప్పుడు మీరు ఏం చూసారంటే ఇంట్లో మీ అబ్బాయి ఏదో హారర్ మూవీ చూస్తున్నాడు సోఫా మీద, భయపడుతున్నాడు. ఇప్పుడు ఉంటాయి కదా కొన్ని బూత్ మూవీలు, అంటే ఏదో వచ్చి ఆ అమ్మాయి ఏదో దయ్యం పట్టేసింది, ఇప్పుడు ఇలాంటి చూసి తను ఇంకా అరుపులు అమ్మ అమ్మ అని ఇలా భయపడుతున్నాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు? మీరు అతని దగ్గర కూర్చొని మీరు కూడా అవును బాబోయ్ అని భయపడరు, ఏంటి చూస్తున్నావు, రిమోట్ తీసుకుని ఆపేస్తారు, ఛానల్ మార్చుకో, హ్యాపీగా ఏదో కార్టూన్ చూసుకో, ఎందుకు భయము? సో ఇప్పుడు ఏమైంది, మీకు అర్థమవుతుంది ఏదైతే ఆ మూవీలో జరుగుతుంది అది నిజం కాదు, ఛానల్ మార్చేయచ్చు. కానీ పిల్లలు ఏంటి, చిన్నపిల్లలు, వాళ్ళకి అర్థమవకుండా భయపడిపోతున్నారు ఆ దయ్యం మూవీలో చూసి, ఎందుకంటే వాళ్ళకి అర్థమవట్లేదు అది రియల్ కాదని. ఇప్పుడు మీరు ఏం చేశారు, మీరు ఏదైతే ఆ మూవీ అవుతుంది దాని నుంచి మిమ్మల్ని మీరు విడితీశారు, ఇది మన లైఫ్లో జరగట్లేదు, ఇది టీవీలో వస్తుంది, మార్చేయచ్చు మనం, ఎందుకంటే పెద్దవాళ్ళు కదా, ఆ మాత్రం బుద్ధి ఉంది. అలానే మన మనసు కూడా మనకి హారర్ మూవీస్ చూపిస్తూ ఉంటుంది, మనం ఛానల్ మార్చేయాలి. ఆ రిమోట్ మన చేతిలో ఉంది, దాన్ని మార్చేయాలి, దాన్ని వెళ్ళి చూసుకోకూడదు కూర్చొని, అవునా నిజంగానే ఆ దయ్యం లోపలికి వచ్చేస్తుంది మనం అలా ఆలోచించాం కదా. కానీ ప్రస్తుతం మనం ఏం చేస్తున్నాం, దాన్ని వ్యతిరేకంగా చేస్తున్నాం. మామూలుగా పొద్దున్న జాబ్కి వెళ్ళామనుకోండి, ఆ రోజు బాస్ స్మైల్ చేయలేదు అనుకోండి, అక్కడ నుంచి హారర్ మూవీ స్టార్ట్. ఇతనేంటి స్మైల్ చేయట్లేదు, చాలా సీరియస్గా ఉన్నాడు, ఏమనుకుంటున్నాడు, మేబీ నాకు జాబ్ నుంచి తీసేయాలనుకుంటున్నాడేమో, లాస్ట్ టైం నా పర్ఫార్మెన్స్ బాగాలేదు కదా, మేబీ అలానే ఆలోచిస్తున్నాడేమో, మేబీ రిప్లేస్మెంట్ వచ్చేసిందేమో, అయితే నాకు జాబ్ నుంచి తీసేస్తాడేమో, తీసేసింది సడన్గా ఏం చేస్తాను, నాకు చాలా ఈఎంఐలు ఉన్నాయి, చాలా ఇన్స్టాల్మెంట్ ఉన్నాయి, మొత్తం మీద నేను హోమ్లెస్గా అయిపోతాను, ఎందుకంటే ఇంటి ఇన్స్టాల్మెంట్ కట్టలేను కదా, మా పిల్లలకి ఏమవుతుంది, నేను డబ్బులు స్కూల్ ఫీజు ఎలా పే చేస్తాను, ఇప్పుడు అసలు ఏమైంది, ఎక్స్క్యూజ్ మీ సార్ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, అతను స్మైల్ ఇవ్వలేదండి అంతే, కానీ మీ హారర్ మూవీ స్టార్ట్ అయిపోయింది. మొత్తం మీద మీరు ఎంతవరకు వచ్చేసారంటే అదేదో ఇది తీసుకొని ద్వారకానగర్ ట్రాఫిక్ దగ్గరికి వచ్చేసారు మీరు, అప్పుడు ఏంటి నేను అడుగుకోవాలేమో రాస్తాలో అని. ఇక్కడ జరిగింది ఒక విషయమే, తను స్మైల్ ఇవ్వలేదండి, కానీ మీరు దానికి పెద్దగా మొత్తం మూవీ స్క్రిప్ట్ డైరెక్షన్ ప్రొడ్యూషన్ అంతా చేసుకున్నారు మీరు. అది మన సమస్య, చిన్న విషయాన్ని పెద్దగా తయారు చేస్తాం. లేదు, ఆ రిమోట్ కంట్రోల్ మన చేతిలో ఉండాలి. ఆ హారర్ మూవీ వచ్చిందనుకోండి ఛానల్ మార్చేసి కామెడీ మూవీకి వెళ్ళిపోవాలి, లేదు కామెడీ మార్చేసి ఇంకేదో వెళ్తూ ఉండాలి. ఆ రిమోట్ మన దగ్గర ఉండాలన్నమాట, ఎందుకంటే మనసు మన ఏటేటేట తీసుకెళ్ళిపోతుంది. సో ఎంప్టీ ద మైండ్, మైండ్లో పెద్దగా ఎవరి మీద అయినా కస, ఎవరి మీద అయినా నేను పగ, అలా ఉండకూడదు అనమాట, చాలా సింపుల్గా ఉండాలి. ఒక అబ్బాయి పేరెంట్స్కి స్కూల్ నుంచి వచ్చి చెప్పాడనమాట, అమ్మా నాన్న నాకు రోజు స్కూల్ నుంచి మీరు ఒక గంట లేట్ పికప్ చేయండి, మా స్కూల్లో యాన్యువల్ డే ప్రోగ్రామ్స్ ప్రిపరేషన్స్ అవుతున్నాయి అనమాట, అందరికీ బాగా ప్రాక్టీస్ చేపిస్తున్నారు. అలా అమ్మ నాన్న చాలా హ్యాపీ అయిపోయారనమాట, అబ్బా మా అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాడు, ఏంటో ఏం చేస్తాడో అని. 15 రోజుల తర్వాత ఇన్విటేషన్ కార్డ్స్ వచ్చాయి, అందరు పేరెంట్స్ వెళ్ళారు యాన్యువల్ డే ప్రోగ్రామ్ చూడడానికి. ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయింది, అంతా హ్యాపీగా ఇంటికి వచ్చేసారు. వాళ్ళ అమ్మ నాన్న ఈ అబ్బాయిని అడిగాడు, బాబు మొత్తం 2 అవర్స్ ప్రోగ్రామ్ చూసాం బాబు, నువ్వు ఎక్కడా కనిపించలేదు, నువ్వు ఏం చేసావు, నువ్వు ఇంతలాగా ప్రాక్టీస్ ప్రాక్టీస్ అన్నావు కదా, నువ్వు ఎక్కడ స్టేజ్ మీద కనిపించలేదు. అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు, అయ్యయ్యో మీకు ఒక మాట చెప్పాలమ్మా, మా ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నా బెస్ట్ ఫ్రెండ్, తనకు ఓన్లీ 15 నిమిషాల రోల్ మాత్రమే తను పాడాలన్నమాట. నా ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడా, తనకి డ్యాన్స్ ఇచ్చారనమాట. నా పక్కన ఒక అమ్మాయి కూర్చుంటుందా, తనకు కూడా ఓన్లీ 5 మినిట్స్ రోల్, కానీ నాకు మాత్రం 2 అవర్స్ రోల్ అనమాట. అవునా, 2 అవర్స్? ఏం చేసావు 2 అవర్స్? అని నాకు టీచర్ చెప్పారు, నువ్వు ఆడియన్స్లో కూర్చొని 2 అవర్స్ మాత్రం గట్టిగా చప్పట్లు కొట్టు. మీరు చూసారా, వాళ్ళందరికీ 5 మినిట్స్ అయితే నాకు 2 అవర్స్. నా టీచర్ గారు అన్నారు, నువ్వు బాగా ఉత్సాహంగా చప్పట్లు కొట్టాలి, ఏ ప్రోగ్రామ్ అయినా కూడా. నాకు 2 అవర్స్ రోల్ ఇచ్చారమ్మా, అందరికైనా ఎక్కువ నాదే రోల్ దాంట్లో. ఇప్పుడు పేరెంట్స్ అంటే వాళ్ళు ఆనందించలేదు, కానీ ఈ అబ్బాయి ఒక అమాయకత్వం, తనకి స్టేజ్ అయినా ఆడియన్స్ అయినా తేడా లేదు. నాకేదో చేయమన్నారు కదా, నాకు బాధ్యత ఇచ్చారు కదా, నేను చేశాను, ఆనందిస్తున్నారు. కానీ మనం ఏం చేస్తాము, ఆ పిల్లలు ఒక అమాయకత్వంని పాడు చేసేసి దాంట్లో ఏంటి గొప్పది, నువ్వు స్టేజ్ మీద ఉండాలి కదా అని మనం నేర్పిస్తాము. ఈ అబ్బాయికి ఉత్సాహంగా వస్తాడు, మా పక్కన కూర్చున్న అమ్మాయికి ఫస్ట్ వచ్చిందమ్మా అంటే ఆవిడకి రావడం ఏంటి, నీకు రావాలి ఫస్ట్, నువ్వెందుకు తక్కువ మార్క్స్ వచ్చాయి, నీకెందుకు అంటే మనం నేర్పిస్తున్నాం అలాంటి. అప్పుడు వాళ్ళు అవునా, నేను దుఃఖంగా ఉండాలా, నాకు రోల్ దొరకలేదని అప్పుడు వాళ్ళు స్టార్ట్ అవుతారనమాట. మనం వాళ్ళని పాడు చేసేసుకుంటున్నాం. మామూలుగా అయితే ఒరిజినల్గా డిఫాల్ట్గా మనకి కృష్ణుడు ఇచ్చిన మనసు చాలా బాగుంది, హ్యాపీగానే మంచిగానే, ఎందుకంటే మనది శుద్ధాత్మ. కానీ మనం దాన్ని ఇచ్చేసేసుకుంటున్నాం కలిమషాలు అనమాట. సో ఎంప్టీ ద మైండ్, మనసుని తేలికగా ఉంచండి. ఎందుకంటే యాక్చువల్గా నేను ఒక, ఇది చాలా పెద్ద టాపిక్, ఈరోజు దీని గురించి మాట్లాడలేము, కానీ మైండ్కి 7 లేయర్స్ ఉంటాయి. 7 లేయర్స్ గురించి కాదు, మనం ఒక స్టార్టింగ్ 3 లేయర్స్ గురించి మాట్లాడదాం. ఒకటి మన కాన్షియస్ మైండ్, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇది నా కాన్షియస్ మైండ్. ఒకటి సబ్ కాన్షియస్ మైండ్, ఒకటి అన్కాన్షియస్ మైండ్ అనమాట. ఇప్పుడు ఎవరితోని ఫైటింగ్ అయ్యిందనుకోండి, ఫైటింగ్ అయినప్పటికీ కాన్షియస్ మైండ్లో అది ఉంది. కొన్నాళ్ళ వరకు ఏంటంటే 10 మందికి చెప్తూనే ఉంటాను, ఇతను చూసారా నాతో ఇలా మాట్లాడారు మొన్న, ఈవిడ చూసారా నాతో ఎలా ప్రవర్తించారు. 10 రోజుల పాటు చెప్పి 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 కొంతసేపు తర్వాత నా కాన్షియస్ మైండ్ ఏమంటుందంటే, ఇంకా ఆపు, నాకు ఇంకా ప్లేస్ లేదు, హార్డ్ డిస్క్ ఖాళీ చేయాలి. ఇప్పుడు ఆ విషయాలు ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతుంది. కొన్ని రోజులు సబ్ కాన్షియస్ మైండ్లో ఉండి 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 సబ్ కాన్షియస్ మైండ్ కూడా ఇంకా హార్డ్ డిస్క్ ఫుల్ అయిపోయిందండి, ఖాళీ చేయండి, అన్కాన్షియస్ మైండ్ పంపించేస్తుంది. ఇప్పుడు అది అన్కాన్షియస్ మైండ్లో ఉంది, ఆ మాట నాకు తెలియదు, అలా ఉండిపోయింది. ఇప్పుడు నేను ఈ దేహాన్ని త్యాగం చేసిన తర్వాత కూడా ఇది నాతోనే వస్తుంది కదా, నా మనసు ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు ఏమవుతుంది, నాకు అర్థమవ్వకుండానే వచ్చే జన్మంలో ఆ మనిషి ఎదురవుతారు. ఎందుకంటే మన క్లోజ్ సర్కిల్, ఎవరితో అయితే మనం అసోసియేట్ చేస్తున్నామో వాళ్ళతోనే మన కర్మబంధనాలు ఉంటాయి, మళ్ళీ మళ్ళీ వాళ్ళే మనకి తగులుతాయి. అందుకోసం ఈ జన్మంలోనే అందరితో మన అకౌంట్స్ క్లోజ్ చేసి బాగా ఉండాలి, ఎందుకంటే వీళ్ళు మళ్ళీ 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 వస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే అతను చూసినప్పటి నుంచే నాకు ఏదో విచిత్రంగా, అబ్బా నాకు ఈ పర్సన్ అయితే నాకు ఇష్టం లేదు, ఇతనైతే ఇవి నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఏమైందంటే అది అలా మనసులో ఇంప్రెషన్స్ ఉండిపోయాయి అన్నమాట. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, నీరు ఉందనుకోండి, నాకెవరి మీద అయినా కోపం వచ్చిందనుకోండి, నేను కొంచెం వాటర్ తీసుకుని తన మీద జల్లాను అనుకోండి, తనకి ఏమీ అవ్వదు. కానీ ఆ నీళ్ళని రెఫ్రిజిరేటర్లో పెట్టేసి అది ఐస్ క్యూబ్స్ లాగా మారిపోయింది అనుకోండి, ఆ ఐస్ క్యూబ్స్ తీసుకొని కొట్టాననుకోండి, తగులుతుంది. సో మన కాన్షియస్ మైండ్లో ఉన్న వరకు ఆ మాట నీళ్ళలాగుంది. ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోయింది, అన్కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోయింది, అది గట్టి పడుతుంది, ఐస్ లాగా తయారైపోతుంది. ఇప్పుడు ఏంటంటే మనకి రాగ ద్వేషాలు, ఎవరి మీద రాగము, ఎవరి మీద ద్వేషము, కోపము, అన్నీ మొదలవుతాయి. ఒక్కొక్కసారి మనకే అర్థం అవ్వదు, ఇది నా కంట్రోల్లో లేదు, మరి ఎందుకో ఏంటో అలా అనిపిస్తుంది, చెయ్యాలనిపిస్తుంది, కోపం అనిపిస్తుంది. పూర్వంలో మీరు చాలా క్యారీ ఫార్వర్డ్ అయ్యారు, అదంతా మీకు వస్తున్నాయన్నమాట. అందుగురించి దాని సొల్యూషన్ ఏంటంటే, ఏ ఘటన జరిగినా అది అక్కడికే క్లోజ్ అయిపోవాలి, దాన్ని మీరు ఇంకా కొనసాగించకూడదు. దాన్ని కొనసాగించారనుకోండి అది మీ మైండ్లో బాగా స్పేస్ ఉంచేస్తుంది. సి మామూలుగానే మన ఇంట్లో కూడా ఎలుక చనిపోయిందనుకోండి, మౌస్ చనిపోతే మీరు ఏం చేస్తారు, వెంటనే దాన్ని డస్ట్బిన్లో పడేయాలి, లేదంటే ఇల్లంతా చెడు వాసనము. ఒక 1 అవర్లో అయితే మీరు ఇంకా కూర్చోలేరు, అంత వాసన వాసనం అనమాట. అలానే మన మైండ్లో కూడా నెగిటివ్ ఇమోషన్స్ ఉంచేస్తామనుకోండి, కొన్నాళ్ళకి చెడు వాసనము, అండ్ మనకు అర్థమవ్వదు. అండ్ మనం అనుకుంటుంటాం, నేను ఇంత చాంటింగ్ చేస్తున్నాను, నేను ఇంత సేవ చేస్తున్నాను, కానీ కూడా నా మనసు ఏంటి ఇలా ఉంది, నాకు ఎప్పుడు హ్యాపీగా ఎందుకు ఉండదు, నేను ఎందుకు జపం హ్యాపీగా కాన్సన్ట్రేట్ చేసి చెయ్యలేను, నేను ఎందుకు క్లీన్గా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే చనిపోయిన ఎలుక ఇంకా లోపలే ఉందండి, మీరు ఇంకా తీయలేదండి, దాన్ని క్లీన్ చేయాలి. అదంతా క్లీన్ చేసేస్తే మన మైండ్ చాలా సింపుల్గా, స్వీట్గా, ఈ ప్రపంచంలో అంత బాగా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ క్లీనింగ్ ఉండాలి. ఇంట్లో మనం ఎంత కేర్ఫుల్గా ఉంటామో, ఒక రెఫ్రిజిరేటర్ అయినా మాతాజీలు మాత్రం ఎవ్రీ 4 డేస్కి 5 డేస్కి క్లీన్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ ఫ్రిడ్జ్ క్లీన్ చెయ్యలేదనుకోండి ఇప్పుడేమవుతుంది, ఆ కూర పప్పులోని ఆ పప్పు కొంచెం బటర్ మిల్క్లోనే అన్నీ కలిసిపోతాయి. అప్పుడు బటర్ మిల్క్ తాగితే పప్పు వాసన వస్తుంది, ఎందుకంటే ఫ్రిడ్జ్ క్లీన్ కాలేదు. ఫ్రిడ్జ్ మనం క్లీన్ చేస్తూ ఉంటాం. పొద్దున వంట చేసింది మొత్తం సాయంత్రం తినము, ఎందుకంటే వాసన వస్తుంది. ఏదైనా చనిపోయిందంటే వెంటనే క్లీన్ చేస్తాం, కానీ మనసుని క్లీన్ చేయట్లేదు, అలానే ఉంచేస్తాం. 15 ఇయర్స్ బ్యాక్ ఇతను సాయంత్రం వాళ్ళు పెళ్ళికి వెళ్ళినప్పుడు నాతో ఇలా మాట్లాడాడు, అది మనం ఉంచేస్తున్నాం. మైండ్ క్లీన్ కాలేదు. మైండ్ని మనం బాగా నీట్గా క్లీన్గా చేసుకోవాలన్నమాట. జపాన్లో ఒక స్కూల్లో వాళ్ళు చాలా మంచి ఎక్సర్సైజ్ ఇచ్చారు పిల్లలకి. వాళ్ళు అన్నారు పిల్లలతోనే, ఒకసారి నిలబడండి, అందరూ మీ చైర్స్లో నిలబడి చుట్టూ చూడండి, ఇంతమంది పిల్లల్లో ఏ పిల్లలు అయితే మీకు ఇష్టం లేదు, ఎవరి మీద అయితే మీకు కొంచెం కోపం ఉంది లెక్క పెట్టుకోండి. పిల్లలు లెక్క పెట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి టీచర్? అంటే ఏం లేదు, మీరు రేపు వచ్చినప్పుడు మీకు ఎంతమంది పిల్లలు ఇష్టం లేదు అన్నీ ఉడకపెట్టిన బంగాళదుంపలు ఒక ప్లాస్టిక్లో తెచ్చుకోవాలి. పిల్లలు మరుసటి రోజు అందరు తెచ్చుకున్నారు ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో. ఎవరు 4 తెచ్చారు, ఎవరు 1, 2, 5 ఉడకపెట్టిన బంగాళదుంపలు తెచ్చి, టీచర్ ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే ఈ బ్యాగ్ని మీరు ఎక్కడికెళ్తే అలా మోసుకోవాలి, అసలు 1 నిమిషం కోసం కూడా వదలకూడదు. అయితే సరే, రోజంతా ఉత్సాహంగా పట్టుకున్నారు, బాత్రూమ్ వెళ్ళినా పట్టుకున్నారు, ఆడుకోవడానికి వెళ్ళినా, హోంవర్క్ చేసినా పట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? సాయంత్రం పిల్లలు ఇంటికి వెళ్ళాలి కదా, ఇంట్లో కూడా మీరు దీన్ని 1 నిమిషం కోసం కూడా వదలొద్దు, ఎక్కడికి వెళ్ళినా దీన్ని అలా మోసుకోవాలి. అలా ఇంట్లో మోసుకున్నారు, అలానే అలానే. మళ్ళీ మరుసటి రోజు, టీచర్ ఇప్పుడు ఏం చేయాలి? ఇలానే కంటిన్యూ అవ్వండి. అలా 4 డేస్, 5th డే కల్లా ఎంత చెడు వాసన వచ్చేసి ఆ బరువు మోయలేక పిల్లలు వచ్చి, టీచర్ ఇంకా ఎన్ని రోజులు టీచర్? అప్పుడు టీచర్ అన్నారనమాట, ఇది మీకు బరువుగా ఉంది కదా, చెడు వాసన వస్తుంది కదా, అదే అలానే మీ మనసులో ఎవరి మీద అయితే మీరు కోపం ఉంచారో అది మీకు బరువుగా ఏర్పడుతుంది. ఇగో ఇప్పుడు ఎవరైతే ఒక్కరిని ఇష్టపడట్లేదు వాళ్ళు కొంచెం తేలికగా అనిపించింది బ్యాగ్, కొందరు 10 మంది అంటే వాళ్ళకి ఇంకా హెవీగా ఉంది. మనం ఎంతమంది మీద కష పగ ఎంతమంది మీద నెగిటివ్గా ఆలోచిస్తున్నాము, ఇమోషన్స్ని పెంచుకుంటున్నాము, అంత బరువుగా ఉంటుంది మనసు, అండ్ దాని నుంచి చెడు వాసన వస్తూ ఉంటుంది అనమాట. దాన్ని వెంటనే క్లీన్ చేయాలి. ఫర్గెట్ అండ్ ఫర్గివ్, మర్చిపోవాలి, క్షమించేయాలి. సింపుల్గా, నేను కాలేజ్లో ఉన్నప్పుడు నెల్సన్ మండేలా ఒక బుక్ చదివానమాట, లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. దాంట్లో చాలా మంచి మంచి వృత్తాంతాలు ఉన్నాయన్నమాట. దాని నుంచి నాకు ఇష్టమున్న ఒక వృత్తాంతం చెప్తాను. నెల్సన్ మండేలా గురించి మీ అందరికీ తెలుసు, ఆయనకి 27 ఇయర్స్ 27 సంవత్సరాలు రాబిన్ ఐలాండ్ అని సౌత్ ఆఫ్రికాలో ఒక ప్రదేశంలో జైల్లో వేసి ఉంచారనమాట. జోన్ వోస్టర్ అని ఒక అతను, దాని మీద చాలా పగ అంటే చాలా కసం ఉంచేసి తన్ని బాగా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఆ జైలు ఎలా ఉందంటే మామూలు జైలు కాదు, చిన్న చీకటి గది, 10x10లోనే తను ఉండాలి. 27 ఇయర్స్ అండి, 2 ఇయర్స్ 7 ఇయర్స్ కాదు, 27 ఇయర్స్. అండ్ ఆ మొత్తం కాలనీ ఎలా ఉందంటే లెప్రసీ అయిన డిజీస్, తర్వాత లునాటిక్స్ అంటే మెంటల్ పీపుల్ అలాంటి వాళ్ళతో తను నివసించాలన్నమాట 27 ఇయర్స్ వరకు. అండ్ ప్రతిరోజు తనకు వచ్చిన కబర్లు ఏంటంటే, ఈ జోన్ వోస్టర్ ఎవరైతే గవర్నమెంట్లో ఉన్నారో ప్రతిరోజు పార్లమెంట్లో అదే బిల్ పెడతాడు, హ్యాంగ్ మండేలా, హ్యాంగ్ మండేలా, మండేలాకి ఉరిశిక్ష అవ్వాలి, తను చనిపోవాలి, నాకు అదే కావాలి. తను ప్రతి ప్లేస్లో స్టేట్మెంట్స్ ఇచ్చేవాడు, మండేలా చనిపోవాలి, అదే నా జీవితం ఒక నాకున్న కళ అదే, నేను ఏ రోజైతే అది అవుతుంది నేను హ్యాపీ ఫీల్ అవుతాను. బాగా బాగా తన్ని కష్టమిచ్చాడు. మొత్తం మీద 27 ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే తనకి నెల్సన్ మండేలాకి జైలు నుంచి రిలీజ్ చేసేసారు, అంతా ఇంకా క్లోజ్ అయిపోయింది మ్యాటర్, అప్పుడు ప్రెస్ రిపోర్టర్స్ ఆయనకి అడిగారు, అయితే మీరు జోన్ వోస్టర్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఊహించండి ఎవరి గురించి అయితే ఆయన ఇంత కష్టాలు భరించారు. ఆయన సింపుల్గా ఇంగ్లీష్లో హీస్ ఎ డీసెంట్ మ్యాన్ అంటే ఆయన మంచి ఆయన అండి, ఆయన జెంటిల్ మ్యాన్ అండి, అంతే. అందరూ ఆశ్చర్యపోయారు ప్రెస్ రిపోర్టర్ నిశ్శబ్దంగా, ఎవరైతే మిమ్మల్ని ఇంత కష్టం ఇచ్చారో దాని గురించి ఒక్క చెడు మాట కూడా తన నోటి నుంచి రాలేదు, హీస్ ఎ డీసెంట్ మ్యాన్ అని చెప్పేసి ఊరుకున్నారు, అంతే. దాని అర్థం ఏంటంటే నేను తన్ని క్షమించేశాను. సో యాక్చువల్గా మనం అనుకుంటాము నేను ఎవరికైనా క్షమించానంటే నేను తన మీద ఉపకారం చేశాను. యాక్చువల్గా మనం ఎవరికైనా క్షమిస్తే మన మీదే మనం ఉపకారం చేస్తున్నాం. ఎందుకంటే మనకెందుకు ఆ బరువు, ఎవరు ఏం చేశారో అక్కడికి అక్కడ దాన్ని మర్చిపోయామనుకోండి, వీ కెన్ బి సో ఫ్రీ అండ్ లైట్ అన్నమాట. సో ఎంప్టీ ది మైండ్. ఇంకో విషయం ఏంటంటే యాక్సెప్ట్ ది సిచ్యువేషన్. అంటే మీకు కృష్ణుడు ఏ సిచ్యువేషన్లో పెట్టారు ఆ సిచ్యువేషన్ని మీరు యాక్సెప్ట్ చేసుకోవాలి, స్వీకరించాలి. యథాతథ భగవద్గీత ఎలా యాజ్ ఇట్ ఈస్ అలానే, కంప్లైనింగ్ ఉండకూడదు. సునాయాసంగా దాన్ని మనం స్వీకరించాలి. ఓకే, మేబీ నా కోసం ఇదే మంచిది, అందుకోసం కృష్ణుడు నాకు ఈ పరిస్థితిలో పెట్టారు. అలా చేసినప్పటికీ మన మైండ్ చాలా తేలికగా అయిపోతుంది. లేదంటే ఊరికే నానా ఆలోచనలు, నానా ఇమాజినేషన్స్, ఇది ఇది ఇలా కాదు అలా ఉంటే బాగుండేదేమో, అలా కాదు ఇలా ఉంటే బాగుండేదేమో, అలాంటివి ఏమీ లేకుండా కృష్ణుడు నాకు సి టెంపుల్లో ప్రసాదం మీరు ఎలా స్వీకరిస్తారు? ఇప్పుడు తిరుమల బాలాజీ కొండకి వెళ్ళారనుకోండి, మీకు బాలాజీ లడ్డూస్ ఇస్తారు కదా, మీరు ఎలా స్వీకరిస్తారు? హ్యాపీగా ఇలా తీసుకొని తీర్థమైన ప్రసాదమైన హ్యాపీగా. ఎప్పుడైనా మీరు బాలాజీ లడ్డు బాగానే ఉంది కానీ కిస్మిస్ తక్కువ ఉన్నాయే, కొంచెం కాజు ఎక్కువ ఉంటే బాగుండేది కదా, ఇంకా తీపి తక్కువ ఉంది, మనసు అయ్యో బాబు అలా మాట్లాడకూడదు తప్పు, ప్రసాదం అంటే ప్రసాదం. అలా జీవితం కూడా ప్రసాదమే, కృష్ణుడు మీకోసం తయారు చేసిన ప్రసాదం. ఆయన మీకోసం దాన్ని స్కల్ప్చర్ చేశారు, మీ లైఫ్ ఇలా ఉండాలని ఆయన ప్లాన్ చేశారు. ఇంకా కంప్లైంట్ ఉండకూడదు, దాన్ని సునాయాసంగానే హ్యాపీగా దాన్ని స్వీకరించాలన్నమాట. ఇంకో విషయం ఏంటంటే మన జీవితంలో ఏదైతే జరుగుతున్నాయో అది మన కర్మ ద్వారానే, అది ఎప్పుడైతే మనకి క్లియర్గా అర్థమైపోతుంది మన జీవితంలో ఎటువంటి కంప్లైంట్స్ ఉండదు. మన ప్రాబ్లం ఏంటంటే మనం ఏమనుకుంటున్నామంటే నా జీవితంలో ఈరోజు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే మీ వల్లే, అతని వల్లే, అక్కడే మనకి సమస్య. ఎప్పుడైతే నా జీవితంలో ఉన్న సమస్య నా వల్లే అని అనుకుంటే ఏ గొడవ ఉండదు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, మీరు అందరు హైదరాబాద్ నుంచి ఉన్నారు అనుకోండి, మీకు గాచిబౌలిలో ఒక మంచి ఫ్లాటు, పక్కనే విప్రోలోనూ ఎక్కడో మీరు పని చేసుకుంటున్నారు, ఏదైనా పెద్ద కంపెనీలోనే కార్పొరేట్ కంపెనీలోనే, పొద్దున అయ్యేసరిక మీ క్యారేజ్ మీరే ఫిక్స్ చేసి వెళ్ళాలి కదా, మీరు క్యారేజ్ తయారు చేశారు, పొద్దున వేడివేడిగా ఉప్మా తయారు చేశారు, కేసరి బాత్ తయారు చేశారు, బిసిబిల్లా బాత్ తయారు చేశారు, చక్కగా క్యారేజ్ ప్యాక్ చేసుకున్నారు, మీ జాబ్కి వెళ్ళిపోయారు, మధ్యాహ్నం లంచ్ టైంకి మీరు క్యారేజ్ తీశారు. తీసినప్పుడు ఏం గమనించారంటే స్పూన్ మర్చిపోయారు. ఇప్పుడు మీరు ఎవరికి బ్లేమ్ చేయాలి? క్యారేజ్ మీరే ప్యాక్ చేశారండి, స్పూన్ లేకపోతే ఇంకోటి మీరు ఎవరికి బ్లేమ్ చేస్తారు? మీరే మర్చిపోయారు స్పూన్ వేయడానికి. ఇప్పుడు ఏమైంది, ఉప్మా తింటే దాంట్లో సాల్ట్ వేయడం మర్చిపోయారు, ఉప్పు వేయడం మర్చిపోయారు, ఇప్పుడు మీరు ఎవరిని బ్లేమ్ చేస్తారండి? భార్య వంట చేసింది అనుకోండి, మీరు ఆవిడని తిట్టొచ్చు ఫోన్ చేసి, ఏ లేదు ఉప్పు వేయలేదు, కానీ తయారు చేసింది మీరే, ఇప్పుడు బ్లేమ్ చేయడానికి ఎవరికి లేదు కదా. అలానే మన జీవితం తయారు చేసింది మనమే, పూర్వంలో మనం చేసిన కర్మ ప్రకారము ఈ లైఫ్లో మనకి అలాంటి భార్య అలాంటి పిల్లలు దొరికారు. మీరే వేశారు క్యారేజ్లోనే, మీరే ఆ టిఫిన్ ప్యాక్ చేశారు, మీరే పూర్వంలో అలా కోరుకున్నారు, అందమైన అమ్మాయి ఉండాలి, పెద్ద కట్నం తీసుకురావాలి, మంచిగా హైలీ ఎడ్యుకేటెడ్ ఉండాలి, అన్నీ వేశారు కానీ ఉప్మాలో ఉప్పు మర్చిపోయారు, కానీ స్వభావం తీయగా ఉండాలి అని వేయడం మర్చిపోయారు, అది కోరుకోవడం మర్చిపోయారు, ఆవిడకి మంచి ఆధ్యాత్మిక గుణాలు ఉండాలి అని అది వేయడం మర్చిపోయారు. ఇప్పుడు టిఫిన్ ఓపెన్ చేసినప్పటికి మీరు ఏడుస్తున్నారు, మా భార్య ఏంటి ఇలా ఉంది, మా భర్త ఏంటి, కానీ సార్ మీరే ప్యాక్ చేశారు సార్, ఎవరు ప్యాక్ చేయలేదు. ఎవరైనా ప్యాక్ చేసి మీరు చెప్పొచ్చు, ఏంటండి కృష్ణ నాకు ఇలాంటి భార్య ఇచ్చారు, ఏంటి నాకు ఇలాంటి భర్త ఇచ్చారు, ఏంటి నాకు ఇలాంటి పిల్లలు ఇచ్చారు, మాటే వినట్లేదు, కానీ సార్ మీరే ప్యాక్ చేశారు సార్ టిఫిన్, మీరే వేసారు అండి దాంట్లో, మీరు ఎలాంటి కర్మ చేశారు దాని ప్రకారం మీకు భార్య వచ్చింది, దాని ప్రకారం మీకు హస్బెండ్ వచ్చారు, దాని ప్రకారం మీకు పిల్లలు వచ్చారు, ఇప్పుడు ఇంకా కంప్లైంట్ చేయడానికి లేదు, మీరేం ప్యాక్ చేశారు తినేవలసిందే అంతే. సో అలా ఎప్పుడైతే మనం అనుకుంటామో మనకి ఎటువంటి కంప్లైంట్ ఉండదు. అండ్ అలానే కాదు, అసలు సౌత్ ఇండియన్స్ మనము మనలో ఇంకా ఏంటంటే ఓపిక ఉండాలి. ఎందుకంటే మనమైతే చిన్న సౌత్ ఇండియన్ థాలీస్ ఎలా ఉంటాయి, సౌత్ ఇండియన్ కంప్లీట్ మీల్ అంటే దాంట్లో రసం ఉండాలి, పప్పు ఉండాలి, బూరలు ఉండాలి, బొబ్బట్లు, కొంచెం పెరుగన్నము, అన్ని రకాలుగా కొంచెం పులుపు చేదు తీపి అన్నీ ఉంటేనే బాగుంది భోజనం అంటాం. అలానే మన జీవితం కూడా ఒక సౌత్ ఇండియన్ థాలీలాగే ఉంటుంది. ఒక్కొక్కసారి మన జీవితంలో కొంత తీపిగా ఉన్న మన మనుషులు తగులుతాయి మంచిగా, కొందరు మళ్ళీ చేదుగా, కొంచెం చాలా హాట్గా ఒకడ ఉంటారు కొందరు, అలా రకరకాలుగా. కానీ అదే మన జీవితాన్ని అందంగా తయారు చేస్తుంది. ఊహించండి, ప్లేట్లో ఓన్లీ గులాబ్ జామున్లు ఉంటే మీరు ఇంక ఏం తింటారు? అన్ని రకాలుగా ఉంటేనే అది బాగుంటుంది అన్నమాట. సో అలానే మన జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా కూడా ఓకే, ఇది కృష్ణస్ అరేంజ్మెంట్. కృష్ణ అందరి కోసం ఏదో ఒకటి ఆలోచించారు. కృష్ణ కొందరి కోసం అనుకున్నారు వీళ్ళకి బాగా డబ్బులు ఉంటేనే వీళ్ళు భక్తిలో ఉంటారు, లేదంటే అస్తమాను జాబ్లో బిజీ అయిపోయి భక్తి చేయలేరు. కొందరికి కృష్ణుడు అనుకున్నారన్నమాట, వీళ్ళకి డబ్బులు ఉండకూడదు, డబ్బులు ఉంటే ఇంకా ఎలా శికారికి వెళ్ళిపోతారు, భక్తి చేయరు, కొంచెం కష్టం ఉంటేనే భక్తి చేస్తారు. సో ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరమో కృష్ణుడు వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్ వాళ్ళ కోసం ఏర్పాటు చేశారు. దాన్ని మనం స్వీకరించి భక్తులు మనం ముందుకెళ్ళాలన్నమాట. సో యాక్సెప్ట్ ద సిచ్యువేషన్ గ్రేస్ఫుల్లీ, హ్యాపీ, ఎస్ కృష్ణ ఇస్ మై వెల్ విషర్. నేను మొన్నే ఏదో క్లాస్లో చెప్తూ ఉంటున్నాను, ఈ ప్రపంచంలో రెండు విషయాలే జరుగుతాయి, మనం ఏదైతే కోరుకున్నామో అది జరుగుతుంది, లేదు కృష్ణుడు ఏదైతే కోరుకున్నారో అది జరుగుతుంది. మూడవ ఎవరు లేరు మన కోసం కోరుకోవడానికి, మన లైఫ్ని ఇతని లైఫ్లో ఇలా అవ్వాలి అని చెప్పడానికి ఎవరు లేరు. దాని అర్థము మనం ఏదైతే కోరుకున్నామో అది అయ్యిందనుకోండి మనం ఆనందించాలి, మనం ఏదైతే కోరుకున్నామో అది అవ్వలేదనుకోండి మనం ఇంకా ఆనందించాలి, ఎందుకంటే ఇప్పుడు కృష్ణుడు ఏదైతే కోరుకున్నారో మన కోసం అది జరిగిందనమాట. సో కృష్ణ అండ్ మన తప్ప మూడు మనిషి ఎవరు లేరు మన లైఫ్లో. అంత సామర్థ్యము, అంత శక్తి ఎవరికి లేదు మన లైఫ్లో ఇలా అవ్వాలని గైడ్ చేయడానికి. కృష్ణుడే మన జీవితాన్ని గైడ్ చేస్తున్నా, లేదంటే ఒక్కొక్కసారి మన పిచ్చి కోరికలు దాన్ని తీరుస్తూ ఉంటారు కృష్ణుడు ఒక్కొక్కసారి. ఆ రెండు తప్ప ఇంకా మూడోది ఏమీ లేదు. సో ఎప్పుడైతే మనం అది క్లియర్గా అర్థం చేసుకుంటామో మన మనసులో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోతాయన్నమాట. అయితే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, కానీ ఏమో మళ్ళీ టైము. ఇంకోటి ఏంటంటే, ఎలా అయితే మనం రెగ్యులర్గా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తూ ఉంటామా, ఈ మధ్యనైతే ఇంకా ఈజీ అయిపోయింది. పూర్వంలో అయితే బ్యాంక్ వెళ్ళి లెటర్ రాయాలి మా బ్యాంక్ బ్యాలెన్స్, లేదంటే పాస్బుక్ అప్డేట్ చేయాలి. ఇప్పుడు ఒక్క ఎస్ఎంఎస్ కొడితే చాలు మీకు బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఎలా అయితే మనం రెగ్యులర్గా నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఉంది చెక్ చేస్తూ ఉంటామో, అలానే నా బ్రెయిన్ బ్యాలెన్స్ ఎలా ఉంది అని మనం రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. నా ఆలోచన విధానం ఎలా ఉంది, ఇంట్రోస్పెక్షన్ చేస్తూనే ఉండాలి. అప్పుడు రెగ్యులర్గా బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు చెక్ చేస్తాం, హెల్దీ బ్యాలెన్స్ ఉందో లేదో, లేదంటే ఇంట్రెస్ట్ పడిపోతుంది, లేదంటే బ్యాంక్ ఏదో ఫైన్ తీసుకుంటారు, అలానే బ్రెయిన్ బ్యాలెన్స్ నేను సరిగ్గా ఉన్నాను లేదో, కూల్గా ఉన్నాను లేదో, నేను ఎలా మాట్లాడుతున్నాను, ఎలా ఆలోచిస్తున్నాను అని చూడాలి. ఇంకొకటి బిజినెస్ మేనేజ్మెంట్. ఇప్పుడు కోవిడ్ అంతా మనం నా బిజినెస్ అంతా సరిగా అవుతుందో లేదో బ్యాలెన్స్ షీట్ చెక్ చేస్తుంటాము. బిజినెస్ మేనేజ్మెంట్తో పాటు బిహేవియర్ మేనేజ్మెంట్, నా బిహేవియర్ ఎలా ఉంది, నేను అందరితో ఎలా మాట్లాడుతున్నాను, ఎలా బిహేవ్ చేస్తున్నాను, అది మనం రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. బిజినెస్ మేనేజ్మెంట్ మనం బాగా చెక్ చేసుకుంటాం, నేను ఎంత సంపాదించాలి, నాకు ఎంత లాస్ అయ్యింది. కానీ ఏంటంటే, నాట్ ఓన్లీ నా దగ్గర ఎంత బంగారం ఉంది, బంగారంని హృదయంలో ఉంచుకుంటా నా హృదయం బంగారు హృదయం ఉందా లేదా, నేను అందరితో ఎలా మాట్లాడుతున్నాను, నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను, అది మనం చూడాలి. మన యాటిట్యూడ్ బ్రేకింగ్ యాటిట్యూడ్ ఉందా, బాండింగ్ యాటిట్యూడ్ ఉందా, అంటే నేను మాట్లాడితే చాలు 10 మందికి నొప్పి కలిగిస్తాను అలాంటి స్వభావం అన్నది, లేదు నేను మాట్లాడితే చాలు ఎంతోమంది ఆనందించి వాళ్ళు ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళు ఎంత హ్యాపీగా వాళ్ళు ఒక డే ఈరోజు బాగుంది అని నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, దాన్ని చెక్ చేయాలంటే మీ చుట్టూ ఎవరైతే ఉన్నారు మీ ఇంట్లోనే, మీ భార్య అయినా మీ భర్త అయినా, అలా అంటున్నారా మీ భార్య నెక్స్ట్ లైఫ్ కూడా ఒకవేళ నేను మళ్ళీ పుట్టాలంటే నువ్వే నా భర్తగా ఉండాలి, లేదు భర్త అంటున్నాడా నెక్స్ట్ లైఫ్ నేను నాకు మళ్ళీ లైఫ్ ఉండాలి, నేను ఈ గోలోకం వెళ్ళలేకపోతే నువ్వే నా భార్యగా ఉండాలి, అలా స్టేట్మెంట్స్ ఇస్తున్నారండి. కాదండి, వాళ్ళు నమస్కారం పెడుతున్నారు, అమ్మ బాబు ఈసారి అయిపోయింది అయిపోయింది, నెక్స్ట్ టైం మనము ఒక్కరిని ఒక్కరు ఎక్కడ ఏ రోడ్లో కలవకూడదని అలా అనుకుంటున్నారా అంటే హెచ్చరిక. అంటే దాని అర్థము మన బిహేవియర్ బాగాలేదు, మన మాటలు సరిగ్గా లేదు. సీ, మాటలు చాలా ఇంపార్టెంట్. మాటలు ఎన్ని మార్పులు తీసుకురావచ్చు. ద్రౌపది చెప్పిన ఒక్క తప్పు మాటకి మొత్తం మహాభారత యుద్ధం అయ్యింది. ఆవిడ ఏమనింది ద్రౌపది, గుడ్డివాడు అబ్బాయి గుడ్డివాడుగానే ఉన్నాడు, అంటే దుర్యోధను జారి పడాడు ఇంద్రప్రస్థలో. అలా మాయదానం తయారు చేసిన ఇంద్రప్రస్థలో తిరుగుతూ ఉంటే కాలు జారి పడిపోతే ఆవిడ పైన బాల్కనీ నుంచి గుడ్డివాడు అబ్బాయి గుడ్డివాడుగానే ఉంటాడు కదా మళ్ళీ అని ఆవిడ అలా చెప్పింది. చెప్పడం వల్ల ఏమైంది, ఇంకంతే. అప్పుడు ఇంకా దుర్యోధన కోపంని అలానే ఉంచేసి మొత్తం మీద పెద్ద యుద్ధం జరిగి వేలాది మంది చనిపోయారనమాట. సో మన మాటలు కూడా అలానే ఉంటున్నాయా? అందరికీ నొప్పి కలిగిపిస్తున్నాయా? మన మాట నోరు ఇప్పితే చాలు ఎంతో మందిని ఇలా చంపేస్తున్నామా? లేదు, మనం మాట్లాడితే చాలు ఎంతమందిని మనం హెల్ప్ చేస్తున్నాం. అలా మనం చెక్ చేసుకోవాలి. సేమ్ భార్యాభర్తలకి మెయిన్గా వచ్చిన ప్రాబ్లం ఎందుకు వస్తున్నాయంటే, ఎప్పుడైతే కొత్త కొత్తగా మ్యారేజ్ అవుతుంది, లేదంటే ఎంగేజ్మెంట్, లేదంటే జస్ట్ ఇప్పుడు ఒకరిని ఒకరు పరిచయం అయ్యారు, అప్పుడు ఏమవుతుందంటే ఒక పార్ట్నే చూస్తాము. ఆ మనిషి స్నానం చేసి తయారయ్యి జెంటిల్మ్యాన్గా ఎలా మాట్లాడుతున్నారు అదే చూస్తున్నాం. కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఏమవుతుందంటే పార్ట్ కాదు, హోల్ చూస్తాము. తను స్నానం చేసిన తర్వాత టవల్ అక్కడే పెట్టేస్తాడు బెడ్ మీద, సాక్స్ అయితే తీసేసి అక్కడ పడేస్తాడు, తినిన తర్వాత సరిగ్గా, అంటే అలా ఎన్నో విషయాలు చూస్తాము. అప్పుడు మనకి ఇంకా ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే మనం ఒక్క పాటే చూస్తాము, ఇప్పుడు మొత్తం చూస్తున్నాం. కానీ మన బుద్ధితోని మన మనసుతోని మనం ఏంటంటే, ఓకే ఆ పర్సన్లో చాలా చెడు గుణాలు ఉండొచ్చు కానీ నేను హోల్ యాక్సెప్ట్ చేయాలి. ఇలా అయితే ఒక ఫ్రూట్, ఒక యాపిల్ మొక్క మేబీ ఇక్కడ చాలా బాగుంది కానీ అక్కడ కొంచెం మేబీ పాడైంది, ఇక్కడ కొంచెం మేబీ ఇలా ఉంది, కానీ యాపిల్ తీసుకున్నారంటే మొత్తం తీసుకున్నారు. సో అలా మన మనసుని మనం ఇచ్చేసుకోవాలి, కౌన్సిలింగ్ చేసుకోవాలి. ఓకే దీనిలో ఈ లోపాలు ఉన్నాయి, కానీ దీంట్లో తినలో ఈ మంచి గుణాలు కూడా ఉన్నాయి కదా. నేను మొత్తం స్వీకరించాలి ఆ మనిషిని, ఎందుకంటే నేను పెళ్లి చేసుకున్నాను, అతను ఎలా ఉంటే నేను కంప్లీట్గా తనని స్వీకరించాలి. సో ఇలాంటి హెల్దీ ఆలోచనలు ఉంటే మనం ముందుకెళ్ళగలుగుతాము. కానీ ఇది మాత్రం బాగుంది కానీ వేరే విషయాలు బాగాలేదని ఇప్పుడు చూస్తున్నాం కదా, డివోర్స్లు ఎన్ని, అంటే పీపుల్ ఆర్ నాట్ వైజ్ అనమాట. వెంటనే డిసిషన్స్ అంటే అంటారు కదా, ఏంటది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ డివోర్స్ ఎట్ ఫస్ట్ ఫైట్, ఇంకా ఒక్కసారి ఫైటింగ్ అయితే చాలు ఇంకా డివోర్స్ అని వెళ్ళిపోతున్నారు అనమాట. సో అలా కాదు, మనని మనం చెక్ చేసుకోవాలి, మన యాటిట్యూడ్ ఎలా ఉంది. పెద్ద హృదయం ఉంచుకోవాలి. పెద్ద హృదయం అంటే వీళ్ళు నా కుటుంబ వాసులు అని కాదు, వసుదేవ కుటుంబం, అందరు నా వాళ్ళు, అందరి కోసం ప్రార్థించాలి, అందరినీ ప్రేమించాలి. మనం అలాంటి మనస్తత్వం ఉంచుకుంటే మన మనసు చాలా హెల్దీగా తయారవుతుంది. ఇప్పుడు ఇతను నావాడు, ఇతను నాకు చెందినవాడు కాదు, అలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయనే మన మైండ్ చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది, ఎందుకంటే స్వార్థపరంగా ఆలోచిస్తున్నాం కదా. ఎప్పుడైతే ఆ స్వార్థాన్ని వదిలేస్తామో మనం చాలా హ్యాపీగా ఉంటాం. నాకు ఒక ఇది గుర్తొచ్చింది, నా కాలేజ్ లైఫ్లో ఒక బుక్ చదివాను, కరెక్ట్గా పేరు గుర్తు రావట్లేదు, ఐ థింక్ వెన్ ద వరల్డ్ కొలైడ్స్, ఒక ఇంట్రెస్టింగ్ పుస్తకం. అంటే ఆ రోజుల్లో అయితే నాన్ డీటెయిల్ లాగానే, ఇప్పుడు పూర్తి డీటెయిల్ తెలియదు, కానీ నాకు దాంట్లో ఇష్టమున్న ఒక గుణపాఠం ఏంటంటే అది ఒక ఫిక్షనల్ స్టోరీ అనమాట. ఆ స్టోరీలో ఏంటంటే ఒక గ్రహము మన పృథ్వీకి, మన భూమికి దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. సో సైంటిస్టులు, ఇదంతా ఒక నాటకం అనమాట. సో సైంటిస్టులు చెప్పేశారనమాట, ఇది ఇప్పుడు దగ్గరకు వచ్చేస్తుంది, 2 మంత్స్లో మొత్తం అంతా మనం అందరు చనిపోతామన్నమాట, ఇంకా టైం లేదు అని. సో ఫస్ట్లో అయితే ఎవరు నమ్మలేదు, కానీ 15 రోజుల తర్వాత ఏం చూసారంటే నిజంగానే ఒక ఎర్ర రంగైన గుంద్రంగా ఉన్న ఒక గ్రహ దగ్గరకు వచ్చేస్తుంది పృథ్వీకి. ఇప్పుడు అందరు కన్విన్స్ అయిపోయారు, అవునవునవును ఇంకా 2 మంత్స్ ఉన్నాయి మనం అందరూ చనిపోతాం. ఇప్పుడు ఏమైందంటే వెంటనే అందరు స్వభావాలు మారిపోయాయి అన్నమాట. వాళ్ళు ఏంటంటే ఎవరైతే జైల్లో ఉన్నారు ఖైదీలు, వాళ్ళందరినీ వదిలేశారు. ఎలాగో ఇప్పుడు 2 మంత్స్ ఉన్నాయి, ఇంకా ఎందుకు హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఉండండి. ఎవరైతే హస్బెండ్ వైఫ్ డివోర్స్ తీసుకున్నారు, వాళ్ళందరూ మళ్ళీ కలిసిపోయారు. ఎలాగో 2 మంత్స్ ఉన్నాయి చనిపోతాం, చలో కొంత మనం కలిసి ఉందామని. ఏ పిల్లలైతే పేరెంట్స్ని వదిలేసి వెళ్ళిపోయారు, వాళ్ళు మళ్ళీ వచ్చేసారు విదేశాల నుంచి, ఎందుకు కొన్ని రోజులు పేరెంట్స్తో ఉందామని. ఎవరైనా ఎవరికైనా అప్పు ఇచ్చామనుకోండి, ఇంకెందుకంటే ఆ డబ్బులు వెనక తీసుకుని ఏం చేస్తారు, మీరే ఉంచండి. ఆ రెస్టారెంట్స్ ఉన్నాయా, వాళ్ళందరూ ఫ్రీ లంచ్ వచ్చి తిని వెళ్ళండి, ఏం చేసుకుంటాం, ఇంత బియ్యము దాలు అన్నీ ఉన్నాయి కదా హ్యాపీగా తినండి. మొత్తం ప్రపంచం ఎలా మారిపోయిందంటే ప్రేమ ఒక్కరిని ఒకరు అందరు ప్రేమిస్తున్నారు అనమాట. ఎంత ఆనందమైన పరివేశం, ఎవరు ఏదైనా ఎందుకు రా బాబు తీసుకొని, ఇంకేం కావాలి, ఎందుకు మనకు 2 మంత్సే ఉన్నాం కదా, 2 మంత్సే ఉన్నాం కదా, అంతా చాలా హ్యాపీగా ఉంది. కానీ ఏమైంది, ఇంకొక 15 రోజుల్లో ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ ఏంటంటే ఆ గ్రహం ఏదైతే మన పృథ్వీకి దగ్గరకు వస్తుంది అది దారి మారిందనమాట. ఇప్పుడు ఇంకా మన అందరు బ్రతికి ఉంటాం, నో ప్రాబ్లం, అది వెనక వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఆ న్యూస్ అయింది మళ్ళీ స్టార్ట్ అయింది, ఖైదీలు బ్యాక్ టు జైల్, హస్బెండ్ వైఫ్ మళ్ళీ సపరేట్ అయిపోయి మళ్ళీ ఆ రెస్టారెంట్స్ అన్నీ క్లోజ్ చేసేసుకొని, ఏ నా డబ్బులు బ్యాక్ ఇవ్వు. ఇప్పుడు నేను ఎందుకు ఈ కథ మీకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే అది పూర్తిగా విశ్వాసం ఉంది మనం ఈ ప్రపంచంలో తాత్కాలికంగా ఉన్నాము, అప్పుడు అందరికీ సాయం చేయాలి, అందరినీ ప్రేమించాలి అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మనలో ఈ తప్పు ధారణ ఉంది, ఇది నాది, నేను ఇక్కడే ఉంటాను జీవితం అంతా, అప్పుడే ఆ సెల్ఫిష్, స్వార్థపరమైన భావన మొదలవుతుంది. ఎందుకు ఇవ్వాలి, ఇది నాది, నేను ఉంచుకుంటాను. కానీ నిజానికి ఆ కథ నిజమే. ఇప్పుడు మన దగ్గరికి ఏ గ్రహ రావట్లేదు, కానీ చావు అయితే దగ్గరకు వస్తుంది. దగ్గర రావడం కూడా కాదు, చావు వెనక్కే ఉంది. ఏ నిమిషమైనా మనం చనిపోతాము. ఆ కాన్షియస్నెస్లో ఉంటే అందరికీ ప్రేమించాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకెంతకాలం ఉన్నామో తెలియదు, అందరితో బాగున్నాం. ఎవరు ఎందుకు ఎవరి మీద అయినా చెడు ఆలోచనలైనా, ఎవరి మీద ఎందుకు అలా కసాయినా, ఎందుకు అలా పెంచుకోవాలి, మనం చాలా తక్కువ కాలం కోసం ఉన్నాము. సో అది ఆ బుద్ధి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే మనం శాస్త్ర చదువుతామో. శాస్త్ర చదివితే బుద్ధి బలవంతంగా తయారవుతుంది. బుద్ధి బలవంతంగా తయారవుతే మనసుని నియంత్రిస్తుంది అన్నమాట. ఇక్కడ మన కంపెనీలో మూడు ఎంప్లాయర్స్ ఉన్నారు. ఒకరు సీఈఓ, మిగిలిన ఇద్దరు వర్కర్స్ అన్నమాట. కానీ మన ప్రాబ్లం ఏంటంటే మనం మనసుని సీఈఓ పెట్టేసుకున్నాము. మనసుని సీఈఓ పెడితే చాలా ప్రమాదం. మనసు మనకి ఇటు అటు తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనసుకి, ఏ నువ్వు కాదు, బుద్ధి అవుతుంది సీఈఓ, బుద్ధిని సీఈఓ పెట్టాలి. అప్పుడు బుద్ధి మనసుని ఇలా చేయి అలా చేయని చెప్తుంది. కానీ ఆ బుద్ధిని సీఈఓ చేయాలంటే బుద్ధికి బలవంతంగా తయారు చేయాలి, లేదంటే మనసు దాని మీద హావి దాన్ని ఇచ్చేసేసుకుంటుంది. సో ఈ సీఈఓని బలవంతంగా తయారు చేయాలంటే శాస్త్ర అధ్యయనం చేయాలి. ఎప్పుడైతే శాస్త్ర చదువుతూ ఉంటామో బుద్ధి చాలా శక్తివంతంగా తయారై మనసుని అది కరెక్ట్గా, అప్పుడు ఆ బుద్ధి ఏంటంటే మనసుని బాగా నియంత్రిస్తుంది అన్నమాట. సో శాస్త్ర చదివితేనే సి ఈ మూడే మన జీవితంలో ఉన్న సమస్యలు, మన బుద్ధి అహంకారం. ఆ మనసుని ఏం చేయాలంటే జపం చేసి మనసుని కొట్టాలి. బుద్ధిని ఏం చేయాలంటే శాస్త్ర చదివి బుద్ధిని బలవంతంగా తయారు చేయాలి. అహంకారాన్ని ఏం చేయాలంటే వైష్ణవ సేవ చేసి అహంకారం తొలగించాలి. అంతే, ఈ మన బుద్ధి అహంకారం ఇదే పని. ఇది చేసేస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే ఈ మన బుద్ధి అహంకారంతోనే కదా మనం తిరగాలి గోలోకరం దాన్ని వెళ్ళే వరకు అన్నమాట. సో వసుదేవ కుటుంబం, మనం పెద్ద హార్ట్ ఉంచుకోవాలి, అందరినీ ప్రేమించాలి అందరి కోసం. సి మేబీ మనం పెద్ద ధనవంతంగా ఉండకపోవచ్చేమో అందరికీ, కానీ డబ్బులు ఇవ్వడమే సాయం కాదు. మనం ఎన్నో రకాలుగా అందరికీ సాయం చేయవచ్చు, అందరినీ ప్రేమించవచ్చు. ఏమీ లేకపోతే ఒక స్మైల్ ఇచ్చినా కూడా ఎంత ఆనందిస్తారు. మన జీవితంలో ఉన్న ఎవరైతే మన దగ్గర ఉన్న వాళ్ళు, లిఫ్ట్ మ్యాన్ అయినా, సెక్యూరిటీ గార్డ్ అయినా, వాచ్మ్యాన్ అయినా, మన ఇంట్లో పనిచేసిన పని మనుషులైనా, మనం అలా మొదలుపెట్టామనుకోండి, మెల్లమెల్లగా మన స్వభావంలో మార్పు, అప్పుడు మనం అందరితో బాగుంటాం, ఎల్లప్పుడూ బాగుంటాం. ఓన్లీ టెంపుల్కి వెళ్ళిన ఆదివారం పూటే కాదు, 365 డేస్ అయ్యారు, 24/7 అందరితో మనం బాగుండాలి. సి మన మెంటాలిటీ ఎలా ఉందంటే గ్రాబింగ్ మెంటాలిటీ. తీసేసుకోవాలి అందరి దగ్గర నేను ఏదో ఒకటి తీసేసుకోవాలి. కానీ మనం ఇవ్వాలి, అది మనం నేర్చుకోవాలి. మనం ఎల్లప్పుడూ ముష్టివాడిలాగా ఉండకూడదు. నువ్వు నాకు ప్రేమించు, నువ్వు నాకు ఇది ఇవ్వు రాజుగా ఉండాలి. నేను ఇస్తాను, నేను ప్రేమిస్తాను, నేను క్షమిస్తాను, నేను మంచిగా మాట్లాడతాను. నువ్వు మాట్లాడకపోయినా పర్లేదు, కానీ నేను మాట్లాడతాను. నీకు రాదేమో మాట్లాడడం, నాకు వచ్చు తీయగా మాట్లాడడం, నేను అలానే మాట్లాడతాను. మనం ఇవ్వాలి, రాజుగా తయారవ్వాలి. ముష్టివాళ్ళ కాదు, ఎల్లప్పుడూ అందరి దగ్గర ఇతను నాకు ఇవ్వాలి, ఇతను నాకు ఇలా చేయాలి, ఇతను నాతో అలా మాట్లాడితేనే నేను ఇలా మాట్లాడతాను. మేబీ వాళ్ళు మాట్లాడలేమో, వాళ్ళు పేదవాళ్ళేమో, కానీ మీరు ధనవంతులు కదా, మీరు మంచిగా మాట్లాడండి. ఎవరితో అయినా, అందరితో అయినా మనం అందరితో మంచిగా మాట్లాడాలి. మనం అందరి కోసము ప్రార్థించాలి. నాకు గుర్తుంది, కొన్ని 2 ఇయర్స్ బ్యాక్ కోవిడ్ ముందు దుబాయ్ వెళ్ళిపోతూ ఉంటే అక్కడ కొన్ని క్లాసెస్ షెడ్యూల్ చేశారు. దుబాయ్లో కూడా మనకి చాలామంది మంచి భక్తులు ఉన్నారనమాట. నేను విన్నాను మొత్తం యుఏఈలో కనీసం 8,000 మంది భక్తులు ఉన్నారనమాట. సో మేము ప్రయాణం చేస్తూ ఉంటే కొన్ని ఫ్లైట్స్ మార్చి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే వైజాగ్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ లేదు. సో వైజాగ్ నుంచి హైదరాబాద్ మళ్ళీ అలా, సో చాలా ఎక్కువ ప్రయాణం. సో నేను మామూలుగానే 16 రౌండ్స్ అయిపోయాయి. కానీ ఇప్పుడు ఖాళీగా ఉన్నాం కదా, ఏదోటి చేయాలి కదా. భాగవతం చదువుదామంటే చిన్న లైట్ ఆన్ చేసుకోవాలి, పక్కన ప్రభుజీ పడుకున్నారు ఇంకెందుకు డిస్టర్బ్ చేయాలని. కానీ చాంటింగ్ చేయాలంటే ఇన్స్పిరేషన్ రావట్లేదు. ఇంకా 16 అయిపోయాయి కదా కంప్లీట్. కానీ మనసు ఇట్టు వెళ్ళిపోతే నాకు మంచి ఆలోచన వచ్చింది. కింద ఫ్లైట్ నుంచి మనం చూస్తే కొండలు కనిపిస్తాయి, కొంతసేపు కనిపిస్తాయి, మళ్ళీ ఆకాశం కనిపిస్తుంది. నేను ఒక ఆ రోజు ఒక పని చేసుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు ఒక ఎక్స్ట్రా రౌండ్ ఎవరి కోసం అయితే, ఈ కొండ మీద ఉన్న జంతువులందరికీ, వాళ్ళందరికీ, వాళ్ళు ఎలాగో వాళ్ళ కోసం వాళ్ళు మండపం చేసుకోలేరు కదా, పోన్లే వన్ రౌండ్ వాల్ కోసం అని మళ్ళీ ఒక ఎక్స్ట్రా రౌండ్ చేసుకున్నాం. మళ్ళీ ఉంటాయి కదా అక్కడ వాటర్ బాడీస్ ఉంటాయి కదా సముద్రము, సముద్రం లోపల కూడా ఎంతో మంది జీవులు ఉన్నారు కదా, వాళ్ళందరి కోసం అనమాట ఒక రౌండ్ ఎక్స్ట్రా. మళ్ళీ ఈ చీమల కోసం ఒక రౌండ్ ఎక్స్ట్రా. మళ్ళీ వీళ్ళ కోసం పక్షులు ఉంటాయి కదా ఆకాశంలో, వాళ్ళ కోసం, ఎందుకంటే వాళ్ళ కోసం పాపం ఎవరు ఎవరు జపం చేస్తారు, వాళ్ళకి ఎవరు లేరు కదా. వాళ్ళు ఇప్పుడు 84 lakh స్పీషీస్ నుంచి వాళ్ళు క్రాస్ అవుతేనే వాళ్ళకి ఒక మానవ జీవితం దొరుకుతుంది. ఓకే, వాళ్ళ కోసం ఒకటి. ఈ ఫ్లైట్లో కూర్చున్నారు కదా వీళ్ళందరూ, వాళ్ళ కోసం ఒకటి. ఈ ఫ్లైట్లో ఎయిర్ హోస్టెస్ ఉన్న వాళ్ళ కోసం, చీమల కోసం. అలా చేసి 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 ఎలాగో నా మనసుని నేను ఇచ్చేసుకుని 32 rounds కంప్లీట్ చేశాను. అప్పటికే ఇంకా మేము దిగిపోయామన్నమాట. సో అలా మనము వేరే వాళ్ళ కోసం ఏదైనా చేస్తే మనకి మనం ఎంత తేలికగా ఫీల్ అవుతామో, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, ఎంత రిచ్గా ఫీల్ అవుతామన్నమాట. ఎందుకంటే మనం ఎవరి దగ్గర ఏం కోరుకోవట్లేదు, మనం ఎవరికైనా ఇవ్వాలనుకుంటున్నాము. అండ్ దాట్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ అండ్ రిచ్ ఫీలింగ్ అనమాట. అండ్ మనం మేబీ పెద్దగా చాలామందికి డిఫరెన్స్ చేయకపోవచ్చు. మనం సీ, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక చిన్న అబ్బాయి మామూలుగా బీచ్లో ఆడుకుంటూ ఉంటున్నాడు అనమాట. ఆడుకుంటూ ఉంటే ఏమైందంటే, మీరు వైజాగ్లో అయితే ఇది చాలాసార్లు చూడొచ్చు, కొన్నిసారి సముద్ర తరంగాలు ఏం చేస్తాయంటే సముద్రంలో ఉన్న చేపలు, రేర్ ఫిషెస్, ఒక్కొక్కసారి స్టార్ ఫిష్, టర్టల్స్, వాళ్ళని బీచ్ మీద తీసుకొని వదిలేస్తుందనమాట. అలా తరంగాలు వేగం అలా ఉంటుందన్నమాట. సో ఒక అబ్బాయి చూశాడనమాట, వేల అంటే థౌజండ్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయన్నమాట ఆ బీచ్ మీద. తను ఏం చేశాడు, ఒక్కొక్క ఫిష్ని తీసుకొని మళ్ళీ నీళ్ళలో విసిరేస్తున్నాడు అనమాట, మళ్ళీ నీళ్ళ విసిరేస్తున్నాడు అనమాట. సో ఎవరో ఒక పెద్ద ఆయన వచ్చేసి తన భుజాల మీద ఇచ్చేసేసి, బాబు ఎన్ని ఉన్నాయి చూస్తున్నావా, నువ్వు అన్ని చేసేయగలుగుతావు ఏంటి బాబు, చెయ్యలేవు బాబు, నీకంతా ఇది లేదు, 1 or 2 చేసేస్తే నువ్వు ఏం డిఫరెన్స్ చేయగలుగుతున్నావు అని చెప్తే ఆ బాబు ఎంత బాగా ఆన్సర్ ఇచ్చాడనమాట, ఓకే నేను మొత్తం అంతా లోపల వేయలేను, కానీ నేను ఏదైతే ఈ 3 చేపలు లోపలికి ఇచ్చానో వాళ్ళకి అది నేను ఎంత పెద్ద డిఫరెన్స్ చేశాను వాళ్ళ లైఫ్లో కదా. బయట ఉంటే వాళ్ళు చనిపోతాయి, వాళ్ళకి నీళ్ళు కావాలి, కానీ నేను ఈ 3 fishes వెనకేసాను, ఆ 3 fishes నేను ఎంత పెద్ద డిఫరెన్స్ చేశాను వాళ్ళ లైఫ్లో. నిజమే అది పెద్ద డిఫరెన్సే కదా. ఎవరికైనా మీరు చనిపోతున్నారు అని వాళ్ళకి మీరు మళ్ళీ జీవనం ఇచ్చారంటే అది ఎంత పెద్ద విషయము. సో అలానే మనం వెళ్ళినప్పుడు క్వాంటిటీ గురించి ఆలోచించకూడదు. అంటే ఎవరైనా నేను చేయలేనండి నాలో అంత క్వాంటిటీ మాట్లాడట్లేదు, మనం క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం. మనం 1 person లైఫ్లో కూడా డిఫరెన్స్ తీసుకురాగలితే మనం సక్సెస్ఫుల్. ఎంతమంది లైఫ్లో డిఫరెన్స్ తీసుకొచ్చాం ఇంపార్టెంట్ కాదు, 1 person చాలు, మీరు రిచ్గా ఫీల్ అవుతారు, నేను 1 person లైఫ్లో డిఫరెన్స్ తెచ్చుకున్నాను అనమాట. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ విషయం, ఒక ఎగ్జాంపుల్. మీ ఆఫీస్లో ఏదో ఒక ప్రోగ్రాం అయ్యింది, చాలా మంచి పెద్ద ప్రోగ్రాం, పెద్ద పార్టీ. మరుసటి రోజు పొద్దున మీ ఆఫీస్ కొలీగ్స్ వచ్చి మీకు 3 photos ఇచ్చారనమాట. అంటే ఆ రోజు ఫోటోలు తీసుకుంటారు కదా పార్టీ అయినప్పటికీ. ఆ ఫోటోలు మీరు ఏం చూసారంటే, ఒక ఫోటోలో మీ కొలీగ్స్ అందరు ఉన్నారు కానీ మీరు లేరు ఆ ఫోటోలో. ఇంకొక ఫోటోలో ఏం చూసారంటే, మీ కొలీగ్స్ అందరు ఉన్నారు, మీరు కూడా ఉన్నారు కానీ మీరు సరిగ్గా పోజ్ ఇవ్వలేదు, మీ కళ్ళు మూసుకున్నారు. ఒక్కొక్కసారి అలా అవుతుంది కదా, ఫోటోలోని రాంగ్ మూమెంట్లో క్లిక్ చేసేస్తారు, అప్పుడు మన హెయిర్ ఇలా ఉందో, మన స్మైల్ సరిగ్గా లేదో. ఇంకొక ఫోటో ఇచ్చారు, ఆ ఫోటోలో ఏంటంటే మీ కొలీగ్స్ అందరు ఉన్నారు, మీరు ఉన్నారు, చక్కగా స్మైల్ చేస్తున్నారు, అంత బాగుంది. ఇప్పుడు ఈ 3 photos మీరు ఏ ఫోటో పెడతారు ఆల్బంలోని? ఇప్పుడు మీరు నాకు అడగవచ్చు, ఏం మాతాజీ ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు, ఏం పెడతాం, మంచిదే పెడతాము, మేమెందుకు పెడతాము, అది నేను లేని ఫోటో నేను ఎందుకు పెడతాను, ఆ ఫోటోలో నేను సరిగ్గా పోజ్ ఇవ్వలేదని నేను ఎందుకు పెడతాను, దేంట్లో అయితే నేను బాగున్నాను, అందరున్నారు, అదే కదా పెడతాను. ఇప్పుడు మేము అడగవచ్చు ఎందుకు, ఎందుకంటే మనకు అదే మెమరీ ఉంచాలని ఉంది. నేను ఒక 10 years తర్వాత, 20-20 years తర్వాత నా పిల్లలు చూసినా కూడా ఆ బాగుంది అని అంటారు కదా, నేను ఎప్పుడు ఆల్బమ్ చూసినా నేను ఆనందించాలి కదా, అంతే. అలానే మన మనసులో కూడా ఒక ఆల్బమ్ ఉంది, ఆ మనసులో ఉన్న ఆల్బమ్కి కూడా మంచి పిక్చర్స్ ఉంచాలి మనము. ఎవరు మనతో బాగా మాట్లాడారు ఆ పిక్చర్ని ఉంచేయాలి మనసులో, ఎవరైతే మనతో సరిగ్గా మాట్లాడలేదు ఆ పిక్చర్ ఉంచుకొని ఏం చేస్తారు, ఎన్నిసారి ఆల్బంలో ఆ పిక్చర్ చూస్తే మనకి ఊరికే ఏడుపు వచ్చి బాధపడతాం కదా. అలాంటి పిక్చర్స్ మన ఆల్బంలో వద్దు, మంచి మెమరీస్ ఉంచాలి, మంచి మంచి మెమరీస్. ఇతను నాతో ఇలా మాట్లాడారు, ఆయన నాతో ఎంత బాగున్నారు, ఇలాంటి మంచి మెమరీస్తో మీరు ఆల్బమ్ తయారు చేస్తే ఎప్పుడైనా ఆల్బమ్ని చూస్తే ఎంత ఆనందంగా అనిపిస్తుంది, మళ్ళీ 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 చూడాలనిపిస్తుంది. అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే మీరు ఆల్బమ్స్ తారుగా అది మూవ్ చేస్తూ ఉంటే పేజెస్ దే షుడ్ బి ట్వింకిల్ ఇన్ ద ఐ, నాట్ ఏ వ్రింకిల్ ఆన్ ది ఫేస్. అంటే ముడతలు కనిపించి దుఃఖంగా మొహం మారిపోకూడదు, ఆనందంగా గ్లిట్టరింగ్గా అనిపించాలి ఫేస్ ఆల్బమ్ చూస్తూ ఉంటే. అందుకోసం మంచి 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 మెమొరీసే మనము ఉంచాలన్నమాట. సో ఇలా కొన్ని కొన్ని టిప్స్తో మన మనసుని మనము చక్కగా హెల్దీగా తయారు చేస్తే మన జపం అంతా చాలా చక్కగా అవుతుంది. అయితే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే విషయం ఏంటంటే, మనం ఈరోజు ఇదన్నీ పాయింట్స్ విన్నాము, చాలా బాగుంది, కానీ దీని మీద మనం పనిచేయడం మొదలు పెట్టాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఆధ్యాత్మిక శాస్త్రాలు మనకి అద్దంని చూపిస్తుంది, అద్దంలో మనకి కనిపిస్తుంది, నా హెయిర్ బాగాలేదు, ఇదేంటి ఇలా ఉంది. కానీ అది మీ హెయిర్ని ఏం చేయలేరు, అద్దంలో చూసి హెయిర్ మాత్రం మీరే సరిగ్గా ఉంచుకోవాలి, మీరు చేసుకోవాలి, అది ఓన్లీ మీకు అద్దం చూపిస్తుంది. అలానే శాస్త్రాలైనా మనం ఈ క్లాసెస్ ఏదైతే వింటామో అది మనని అద్దంని చూపిస్తుంది. కానీ తర్వాత మనం కష్టపడాలి, అలా ఒక దువ్వని తీసుకొని నీట్గా మనం చేసుకోవాలి, అది మన పని. లేదంటే ఏమైపోతుందంటే కొన్నాళ్ళకి మనం డ్యామ్స్ లాగా తయారైపోతాం. డ్యామ్స్ అంటే ఏమంటారో తెలుగులో, డ్యామేనా, తెలుగులో డ్యామ్స్ అంటే తెలియట్లేదు. అంటే ఎక్కడైతే నీళ్ళు ఉంచుతారు డ్యామ్స్, బాగా డ్యామ్స్లో నీళ్ళు ఉంటాయి, వర్షం తాలూకా నీళ్ళు అన్నీ బాగా డ్యామ్స్లో ఉంటాయి. కానీ ఆ డ్యామ్స్లో నీళ్ళు ఉండడం ద్వారా మీ భూమి ఏదైతే ఇప్పుడు మీరు వ్యవసాయం చేసుకుంటున్నాం అనుకోండి, మీ భూమి పచ్చిగా తయారవ్వదు, కాలువ ఉండాలి. ఆ కాలువ ఉంటేనే ఆ డ్యామ్స్ నుంచి వాటరు మీ భూమికి వస్తుంది, అప్పుడు మీ భూమి పచ్చిగా చక్కగా తయారవుతుంది అన్నమాట. అలానే క్లాసులు వింటున్నాము, అది పెద్ద డ్యామ్ లాగా ఉంది, ఎన్నెన్నెన్నో కథలు తెలుసు, ఎన్నెన్నెన్నో మంది దగ్గర ప్రభుజీలు మాతాజీల దగ్గర విన్నాము, అని అలా అలా ఉండిపోతుంది. కానీ మనం కాలువ తయారు చేయాలి. ఏదైతే వినామో దాని యాక్షన్ ప్లాన్, ఇప్పుడు నేనేం చేస్తాను, ఈరోజు 15 పాయింట్లు నా బుక్లో రాసుకున్నాను, 15 నుంచి 14 పాయింట్లు మర్చిపోతాను, ఒక్క పాయింట్ని పట్టుకుంటాను, ఈ పాయింట్ని టైం లైన్ బై ఎండ్ ఆఫ్ ద ఫిబ్రవరి 28 కలా ఇది నా ఆచరణలో వచ్చేయాలి. అయిపోయిందా, ఇప్పుడు 2nd పాయింట్. అలా ఒక్కొక్క పాయింట్ని పట్టుకుంటూ వెళ్ళాలి, లేదంటే ఊరికే డ్యామ్ లాగా ఉండిపోతాం. అంతే, నీళ్ళైతే బోల్ ఉంది కానీ మన భూమి పచ్చిగా లేదు, అది అలానే ఉండిపోతుంది అన్నమాట. సో ఆ యాక్షన్ ప్లాన్ కూడా మనం బాగా యాక్టివ్గా ఇచ్చేసుకోవాలి. సో చివరికి నేను ఇంతవరకు చెప్పిన దాంట్లోనే మెయిన్ ఇంపార్టెంట్, మన మనసుని మనము జపం చేస్తే బాగా నియంత్రించగలుగుతాము. అండ్ ఎప్పుడైతే ట్రాఫిక్, సి ట్రాఫిక్ జామ్ ఎక్కువ అయిపోతే మీరు ఏం చేస్తారు, ట్రాఫిక్ పోలీస్మెన్ పిలుస్తాం, ట్రాఫిక్ పోలీస్మెన్ వచ్చి అప్పుడు తను స్టార్ట్ చేస్తాడు విసిల్, హే ఈ సైడ్ ఆపండి, ఈ సైడ్ గాడి వెళ్ళండి, ఓ ఆ సైడ్ మీరు ఆపండి, మీరు వెళ్ళండి, ఒక 15 మినిట్స్లో అంతా సార్ట్ అవుట్ అయిపోతుంది. అలానే ఎప్పుడైతే మన మనసులో కూడా ట్రాఫిక్ జామ్ అయినప్పటికీ ట్రాఫిక్ పోలీస్మెన్ని పిలవాలి. ట్రాఫిక్ పోలీస్మెన్ ఏంటంటే బుద్ధి, ఆ బుద్ధి ఆపుతుంది మనసుని, ఏ ఆపు, ఈ ఆలోచన ఇక్కడే చాలు, ఆ ఆలోచన బాగుంది రాని, ఈ ఆలోచన వెళ్ళని, అది. సో ఈ మన బుద్ధి అహంకార్ ఈ మూడు చాలా ఇంపార్టెంట్, దీన్ని బాగా నరిష్ చేసుకోవాలి. నరిష్ అంటే దాన్ని శక్తివంతంగా తయారు చేయాలి. సో మనసుతో బాగా జపం చేయండి, మంచి ఆలోచనలు పెంచుకోండి, బుద్ధికి శాస్త్ర అధ్యయనం చేపించండి, అండ్ అహంకారంని వినయంగా మార్చండి, అంటే వైష్ణవ సేవ ద్వారా దీన్ని మనం బాగా చేసుకోవాలి. అది చెప్తూ ఇక్కడికి ఆపుతాను, ఆల్రెడీ సమయాన్ని దాటేశాను. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ అనుగ్రహం మీ అందరి మీద ఎప్పుడూ ఉండాలి. జగన్నాథ బలదేవ సుభద్ర మహారాణి గోర్నితాయి మీ అందరినీ ఎప్పుడూ బ్లెస్ చేయాలి అని కోరుకుంటూ, శ్రీల ప్రభుపాద కృప మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఇక్కడే క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జయ్. హరే కృష్ణ. ఓకే, సో మీ ప్రశ్న ఏంటంటే, చాలా ప్లేసెస్లో శ్రీల ప్రభుపాద్ రాస్కల్ అని పదాన్ని వాడారు, ఫూల్స్ అండ్ రాస్కల్స్, అది నాకు ఇష్టం లేదు. యాక్చువల్గా శ్రీల ప్రభుపాద శిష్యులు కూడా అది ఇష్టపడలేదు. సో ఒక ఇది జరిగిన ఘటన, శ్రీల ప్రభుపాద్ వాళ్ళ శిష్యులకి ట్రైనింగ్ చేస్తున్నారు, మీరు బయట కర్మీస్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో మీరు కృష్ణ చైతన్య గురించి చెప్పినప్పుడు వాళ్ళకి నానా రకమైన ప్రశ్నలు వాళ్ళు అడగొచ్చు కదా, అప్పుడు మీరు దానికి సమాధానం చెప్పాలి అంటే నేను మిమ్మల్ని ట్రైన్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే, మీరు అలా బిహేవ్ చేయండి, నేను భక్తుడుగా మీకు దానికి సమాధానం చెప్తారు. సో మీరు నాకు అలాంటి క్వశ్చన్స్ అడగండి. కర్మీలు ఎవరైతే అభక్తులు నాస్తికులు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, వాదించండి నాతో వాదించండి అని ఇలా ట్రైనింగ్ సెషన్స్ అవుతున్నాయి అన్నమాట. సో ట్రైనింగ్ సెషన్స్ అవుతుంటే వాళ్ళు డివోటీస్ ఏదైనా అడుగుతున్నారు, ప్రభుపాద దానికి ఆన్సర్ ఇస్తున్నారు. కానీ ప్రతిసారి ఆన్సర్ ఇచ్చినప్పుడు ప్రభుపాద చివరిలో యూ రాస్కల్ యూ ఫూల్ యూ రాస్కల్. ఒక 15 నిమిషాలు అయిపోయిన తర్వాత శిష్యుడు అన్నారు, ప్రభుపాద మనం వాదిస్తున్నాం బాగానే ఉంది కానీ మాటి మాటకి రాస్కల్ రాస్కల్ అంటారు ఏంటి ప్రభుపాద్ అని అతను అడిగితే ప్రభుపాద్ వెంటనే, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను రాస్కల్ అని అన్నారు. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, సో బికాజ్ ఐ లవ్ యూ రాస్కల్ అని అన్నారు. అంతే ఎంతలాగా ప్రేమిస్తున్నానంటే, సీ కోపం ఎవరి మీద వస్తుంది తెలుసా, ఎవరికైతే మనం చాలా ప్రేమిస్తాం వాళ్ళ మీద మనకి కోపం వస్తుంది. ఎందుకంటే యు నాట్ ఏబుల్ టు టేక్ ఇట్ అనమాట. ఇప్పుడు ఊహించండి పిల్లలు, ఒక్కొక్కసారి మన పిల్లల్ని తిడతామా, ఎందుకంటే వాళ్ళని చాలా ప్రేమిస్తున్నాం. అందుకోసం వాళ్ళ మీద మనకి అబ్బాయి ఎందుకు చేయలేవు, చేయి, ఇది నీకు మంచి ఆపర్చునిటీ, లేదంటే ఈ జాబ్ తీసుకో, లేదంటే చదువుకో, నీకు చాలా ఇంపార్టెంట్, మనం వేరే వాళ్ళతోని సీ కోపం అనేది వేరే వాళ్ళ మీద రాదు. ఈ ఉదాహరణ నేను చాలాసారి ఇచ్చాను. మీ ఇంట్లో గెస్ట్లు వచ్చారనుకోండి, మీరు హ్యాపీగా రూఅబ్జా డ్రింక్లు హ్యాపీగా ఇలా వెళ్ళి గ్లాస్ వేసి అక్కడ పెట్టారనుకోండి, వాళ్ళు తాగుతున్నారు, వాళ్ళతో పాటు చిన్న బాబు ఉన్నాడు, ఇప్పుడు అద్దం గ్లాస్తో తాగి ఆడేసి పడేశాడు అనుకోండి, మీరు వెంటనే ఏమంటారు అంటే ఆ తల్లిదండ్రులు కోపం అయిపోతారు, ఏ ఏ ఏం చేస్తావు చూడు ఆంటీ, గ్లాస్ సెట్ అంతా పాడు చేస్తావు ఆంటీది. అప్పుడు మనం ఏమంటాం వెంటనే, పర్వాలేదండి చిన్న బాబు అండి, పిల్లలు ఇలాంటివి చేయకపోతే మనం చేస్తాం ఏంటి, పిల్లలు కదా ఏం పర్వాలేదండి అని మనం అంటాం. కానీ అదే మన కొడుకు మాత్రం ఆ గ్లాస్ బ్రేక్ చేస్తే అయిపోయింది తన పని, మనం అసలు సాయంత్రం వరకు తన్ని నా మొత్తం అంత సెట్ అంతా పాడు చేసేసావు, అలా చూసుకోలేకపోయావా, సరిగ్గా చూసుకోలేవా, నీకు బుద్ధి లేదా, కళ్ళు లేదా, చూడలేదా, ఎంతలాగా తిడతాము. బయట వాళ్ళకి పర్వాలేదు, తన్ని డిసిప్లిన్ చేయాలని మనకేం ఇంట్రెస్ట్ లేదు, గెస్ట్ కదా ఓకే. కానీ మన సొంత వాళ్ళంటే మనం డిసిప్లిన్ చేయాలనుకుంటాం, అలా కాదు ఇలానే చెయ్యాలి, అలా ఎందుకు చేసావు. అలానే శ్రీల ప్రభుపాద మనందరినీ చాలా ప్రేమిస్తున్నారు. కాకపోతే మన కుటుంబం చాలా సీమితంగా ఉంది, మన పిల్లలు మన భార్య వరకే. కానీ శ్రీల ప్రభుపాద కోసం మన అందరూ ఆయన కుటుంబం, ఈ ప్రపంచంలో ఉన్న జీవులు అందరూ ఆయన సొంత వాళ్ళు. అందుగురించి ఆయన అందరికీ ఫూల్స్ అండ్ రాస్కల్స్ అంటారు, ఎందుకంటే ఆయన అందరికీ ప్రేమిస్తున్నారు, అందరి మీద కోపం అయిపోతున్నారు. మీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు, కృష్ణుడి దగ్గర వెనక వెళ్దాం, ఇది మన ప్లేస్ కాదు. సో ఆ ఒక ప్రేమతో వస్తుంది ఆ కోపం అన్నమాట. సో మనం దాన్ని అలా చెప్పినప్పుడు మనం ఆనందించాలి, ఇంత గొప్ప ఆయన మన ఎంతలా ప్రేమిస్తున్నారని. దాన్ని మనం తప్పుగా ఆలోచించకూడదు. దట్స్ ద వే హీస్ ఎక్స్ప్రెసింగ్ హిజ్ లవ్ అన్నమాట. సో దట్స్ ద థింగ్. ఓ మై గాడ్, దీనికి ఓకే దగ్గర సో మచ్. ఓకే దీన్ని చాలా, హరే కృష్ణ, దీన్ని చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కానీ ఈరోజు కాదు, దిస్ నాట్ ద డే. యాక్చువల్గా దీని గురించి ఒక క్లాసే తీసుకోవాలి ప్రత్యేకంగా. కానీ సింపుల్గా నేను చెప్పాలంటే లెస్ ఇంటెలిజెంట్ అనేసరికి ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది అని మాట. పురుషులు వాళ్ళు లాజిక్గా ఆలోచిస్తారు, మహిళలు హృదయం నుంచి హార్ట్ నుంచి ఆలోచిస్తారు, వాళ్ళు ఇమోషనల్గా ఉంటారు. సో అందు గురించి వాళ్ళకి లెస్ ఇంటెలిజెంట్ అని చెప్పబడింది. దాని అర్థము వాళ్ళు అంటే, ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలంటే మీరు బయట భౌతిక ప్రపంచంలో కూడా చూస్తే ఈ మధ్యనే అమ్మాయిలకి పెద్ద ర్యాంక్స్ రావడము, టాప్ ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వాళ్ళు టాప్ రావడం. సో ఇక్కడ ఇంటెలిజెన్స్ అనేసరికి వాళ్ళకి ఏంటంటే మెమరీ పవర్ తక్కువ లేదంటే అలా కాదు. ఇక్కడ ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళ ఆలోచనలు చాలా ఇమోషనల్గా ఉంటాయన్నమాట. సో జెంట్స్ అనేది దగ్గర కొంచెము లాజిక్గా ర్యాషనల్గా ఆలోచించగలుగుతారు, విమెన్ కొంచెం ఇమోషనల్గా ఉంటారు. సో ఈ ఉన్న ఒక ఏంటంటారు, ఈ ఉన్న గుణాన్ని మనం పాజిటివ్గా ఎంప్లాయ్ చేసుకోవచ్చు కృష్ణ కాన్షియస్నెస్లో. ఎందుకంటే మన లేడీస్ ఇమోషనల్గా ఉంటారు కదా, వాళ్ళు కృష్ణ చైతన్యంలో ఇంకా స్పీడ్గా ముందుకు వెళ్ళగలుగుతారు. జెంట్స్ లాజికల్గా ఉంటారు కదా, వాళ్ళు ప్రతిదానికి వాళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చేసి సందేహాలు ఎక్కువ పుడతాయన్నమాట. సో వాళ్ళు ముందుకు వెళ్ళారు. సో దాన్ని పాజిటివ్గా తీసుకుని వెళ్ళిపోవాలి, కానీ అలా ఎందుకు చెప్పారు అని దాని గురించి పెద్దగా ఆలోచించే అవసరం లేదు. యాక్చువల్గా దీన్ని పాజిటివ్గా తీసుకోవాలి, బికాజ్ దే ఆర్ గుడ్ హార్ట్, సాఫ్ట్ హార్ట్, ఇమోషనల్, అండ్ వెంటనే నమ్మేస్తారు ఎవరికైనా. సో ఇలాంటి కొన్ని ఇది ఉంటాయన్నమాట వాళ్ళు. సి లేడీస్తో ఎవరైనా మంచిగా మాట్లాడారనుకోండి, వెంటనే రియాక్షన్ ఎలా ఉంటుందంటే ఎంత బాగున్నారు ఈ పర్సన్, ఎంత బాగా మాట్లాడారు. అదే మీ హస్బెండ్ ఈరోజు జాబ్ నుంచి సాయంత్రం ఇంటికి వచ్చారనుకోండి, మీరు రోజుకైనా ఈరోజు రెండు మాటలు తీయగా మాట్లాడండి, అతను వెంటనే ఏం కావాలి ఇవిడికి, ఎందుకు ఈరోజు ఇలా మాట్లాడుతుంది అని వెంటనే, కానీ ఏమో ప్రేమతో మాట్లాడుతుందని అలా అనుకోడు. ఏం కావాలో ఏంటో, ఎందుకు ఇలా మాట్లాడుతుందో, ఎందుకు ఈరోజు ఇలా గ్లాస్ పెట్టింది అని. అంటే వాళ్ళకి ఏంటంటే ప్రతీది లాజిక్గానే ఆలోచించాలి. లేడీస్కి ప్రతీది హార్ట్తోనే ఆలోచిస్తారు, ఏం చెప్పినా కూడా హార్ట్ ఫుల్గా ఏంటో మరి ఎందుకో నా నిజంగా నేను చాలా బాగున్నాను ఈరోజు చూడడానికి అని వెంటనే ఇదైపోతారు, క్యారీ అయిపోతారు జెంట్స్. అందుకోసం మీరు గమనించండి, లేడీస్ ఎప్పుడైనా ఎంత ఫైటింగ్ అయినా కూడా మరుసటి రోజు హస్బెండ్కి అడగొచ్చు, బాగుందా ఈ చీర, ఎలా ఉన్నాను చూడండి, బాగుందా, కలర్ బాగుందా. జెంట్స్ ఎప్పుడైనా షర్ట్ వేసుకుని షర్ట్ బాగుందా అని అడగరు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఈగో ఎక్కువ. ఒకవేళ ఈ షర్ట్ బాగుందని అడిగాననుకో, మా భార్య ఏదంటే పొట్టగా అనిపిస్తుంది అని చెప్పిందనుకో, అప్పుడు హర్ట్ అయిపోతాను, ఎందుకు అడగకూడదు. కానీ లేడీస్ అలా కాదు, అడిగిస్తారు. ఎవరైనా ప్రేస్ చేస్తే బాగా హ్యాపీ అయిపోతారు, నన్ను పొగురుతున్నారని. కానీ జెంట్స్ అలా క్యారీ అవరు, ఎవరు పొగిరినా కూడా పదిసారి ఆలోచిస్తారు, ఎందుకు ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఏంటి వెనక కారణం ఏంటి అది. సో అలా నేను ఇంకా దీని గురించి ఒక గంట చెప్పవచ్చు అనుకోండి. ఇది 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 జెంట్స్ లేడీస్ కాదు, ఇది మనం ఒక స్పీషీస్ గురించి మాట్లాడుతున్నాం. అండ్ ఇట్స్ ఎ డిఫరెంట్ స్పీషీస్, జెంట్స్ ఒక స్పీషీస్, లేడీస్ ఒక స్పీషీస్, దాని బ్రెయిన్ ఫంక్షన్స్ కూడా వేరేగా ఉంటాయి. దీని గురించి ప్రత్యేకంగా ఒక క్లాస్ తీసుకోవాలి. పేరెంటింగ్ క్లాస్ మీ అందరికీ తీసుకోవాలని మన గోవర్ధన్ ప్రభు చెప్పారు, అది నేను పెండింగ్లో ఉంచాను. అండ్ ఒకసారి ఈ జెంట్స్ లేడీస్ నేచర్స్ గురించి కూడా ప్రత్యేకంగా ఒక క్లాస్ ఇవ్వాలి. వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ బాడీలీ ఫంక్షన్స్, మెంటల్, ఫిజికల్, చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఫిజికల్ స్ట్రక్చర్, మెంటల్ కూడా చాలా డిఫరెన్స్ ఉన్నాయి. రెండు డిఫరెంట్ స్పీషీస్ కంప్లీట్గా. యాక్చువల్గా దీన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే కెన్ హ్యావ్ ఎ హ్యాపీ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అనమాట, ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉండదు. కానీ ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేకపోతున్నారు. మనం ఎలా అనుకుంటే మనం ఎలా ఉన్నారు, అందరు అలానే ఉన్నారు. అలా ఎలా ఉంటారు, ఒక కుక్క వేరేగా ఉంటుంది, ఒక పులి వేరేగా ఉంటుంది, అందరికీ వేరే వేరే స్వభావాలు ఉంటాయి. అలానే మన అందరూ మనుషులే, హ్యూమన్ బీయింగ్సే, కానీ హ్యూమన్ బీయింగ్స్లో వేరే స్పీషీస్ అన్నమాట. సో ఆలోచన విధానం అన్ని డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో ఎప్పుడైనా ఒకసారి ఈ ఆ టాపిక్స్ వచ్చినప్పుడు ఈ లెస్ ఇంటెలిజెంట్ గురించి వివరంగా చెప్తాను. ఓకే, జస్ట్ వన్ మోర్ క్వశ్చన్ అండ్ దెన్ వెళ్ళాం. ఓకే, మీ క్వశ్చన్ ఏంటంటే మన డే స్టార్ట్ అండ్ ఫినిష్ ఎలా చేయాలి. సో మన డే పాజిటివ్ మైండ్తో స్టార్ట్ చేయాలి. సో మీరు యూనో బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి, యాక్చువల్గా ఫర్ డివోటీస్ లైఫ్ ఎలా ఉంటుంది నేను చెప్తాను. ఒక భక్తుడు తాలూకా జీవితము గ్రేట్ఫుల్నెస్తో మొదలవుతుంది, అంటే కృతజ్ఞతలతో. మన డే కృతజ్ఞతలతో స్టార్ట్ అవ్వాలి, మన డే కృతజ్ఞతలతో ఎండ్ అవ్వాలి. అలా అయితే మనం చాలా మంచిగా ఉండొచ్చు. నేను నా రొటీన్ చెప్తాను. ద మూమెంట్ ఐ ఓపెన్ అయినప్పటికైనా ఆ అలారం ఏదైతే ఉంటుంది, ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ కృష్ణ భజన్, లేదంటే ప్రభుపాద భజన్. సో ఒక శుద్ధ భక్తుడు ఒక ఏంటంటే వాయిస్తోని మన ఐస్ ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓపెన్ అయిన వెంటనే ఫస్ట్ మా డీటీస్ ఏదైతే ఉన్నాయో, రాధా దామోదర్ని జగన్నాథ్ని తలుచుకుంటూ వాళ్ళని ప్రణామాలు చెప్తూ, అప్పుడు కరాగ్రే వస్తే లక్ష్మీ చ మన చేతుల్లో భగవంతుని దర్శనం చేసేసి ఆ శ్లోకం చెప్పుతూ అప్పుడు భూమి మన భూమిదేవిని నమస్కారం పెడుతూ, ఎందుకంటే మనని మోసుకుంటుంది కదా హోల్ డే, ఆవిడని నమస్కారం పెడుతూ మన జీవితంలో ఉన్న అందరూ మన శిక్షాగురులు దీక్షాగురులు వాళ్ళందరికీ, ఎందుకంటే ఓకే ఈరో మీ అందరి వల్లనే ఈరోజు ఇలా ఈ బ్రహ్మముహూర్త సమయంలో లేచి ఓకే నేను మెంటల్గా ఫిజికల్గా ఆరోగ్యంగా ఉన్నామని వాళ్ళని ధన్యవాదాలు చెప్తూ మళ్ళీ స్నానం చేసినప్పటికైనా గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నిర్మద కావేరి అందరి పుణ్య నదుల్ని స్మరిస్తూ స్నానం చేస్తూ అప్పుడు మన మంగళహారతి వెళ్తే మంగళహారతి లేదు ఇంట్లో ఉన్నవాళ్ళు జపము హారతి ఏదైతే చేస్తారో అది చేసుకుంటూ మళ్ళీ నైవేద్యం భగవంతుడికి పెట్టి మళ్ళీ ప్రసాదం స్వీకరిస్తూ ఆ తర్వాత భాగవతం అధ్యయనం చేసిన తర్వాత మీ రోజుమారా ఏదైతే మీకు ఉంటుంది ఆ లైఫ్ జాబ్స్ అయినా స్కూల్ అయినా కాలేజ్ స్టూడెంట్స్ అయినా ఏదైతే మీ లైఫ్లో ఉంది అది చేస్తూ చేస్తూ కూడా ప్రతిసారి కృష్ణుడిని గుర్తు చేస్తూ ఏదైనా వింటూ చదువుతూ అందరితో మంచిగా బిహేవ్ చేస్తూ ప్రతి ఒక్క మనిషిని చూసినప్పటికైనా తన కోసం నేను నన్ను ఎలా సాయం చేయాలి తనతో ఎలా బాగుండాలి అందరికీ అండ్ నేను ఎవరితో చెడు అవ్వకూడదు ఎందుకంటే నాకు తెలియదు గోలోక బృందావన్ వెళ్ళే దారి లేదంటే గోలోక బృందావన్ తలుపు తాలూక కీస్ ఎవరి దగ్గర ఉన్నాయి ఏ డ్యూటీ దగ్గర ఉన్నాయో తెలియదు ఎవరిని మాటలతో నొప్పించుకుంటా రోజంతా అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చేసరిక అందరికీ కృతజ్ఞతలు చెప్తూ క్షమాపణ అడుగుతూ అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు తెలియదు ఒక్కొక్కసారి అనుకోకుండా కూడా చాలామందికి నొప్పించి ఉంటామేమో అలా డే ఎండ్ అయిన వెంటనే అందరికీ క్షమాపణ ఒక్కసారి కళ్ళు మూసుకొని మన కోవర్కర్స్ అయినా మన ఇంట్లో ఉన్నా అంటే మనం మార్నింగ్ ఎలా వాంఛాకల్ప చేస్తామో అది సాయంత్రం కూడా అవ్వాలి అందరికీ ఒకవేళ అనుకోకుండా అనుకునే అయితే మనం చెయ్యము చేస్తే వెంటనే మనిషిని క్షమాపణ అడుగుతాము కానీ అనుకోకుండా చేసిన ఇది కూడా ఏ జీవుల్ని నొప్పి పెట్టడం తెలియదు కదా ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే కూడా తెలియదు ఏది లోపలికి వెళ్ళిపోతుంది కాలు ఒక్కొక్కసారి చీమ మీద పెట్టేసి ఉంటాం తెలియదు అలా జీవులందరినీ క్షమాపణ అడుగుతూ మళ్ళీ మన గురువుల్ని మన విగ్రహాల్ని అందరినీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజంతా ఎంత బాగా గడిపింది అని కృష్ణుడిని ఒక్కసారి థ్యాంక్స్ చెప్తూ ఎంత బాగుంది ఎందుకంటే ఈరోజు నాకు మూడు పూట ప్రసాదం దొరికింది నేను ఆరోగ్యవంతంగా ఉన్నాను నాకు ఏమీ అవ్వలేదు నా చాంటింగ్ నేను ఈరోజు కంప్లీట్ చేయగలను శ్రీమద్ భాగవతం వినగలను భక్తులు ఒక సాంగత్యం చేయగలను వైష్ణవులను చూడగలను విగ్రహాలు దర్శనం చేసుకోగలను అని ప్రతి చిన్న చిన్న విషయాలకి భగవంతుని కృతజ్ఞతలు చెప్పుతూ చివరిలోనే ఏదైనా ఒక ప్రభుపాద భజన అయినా క్లాస్ అయినా పెట్టి ఓ లాస్ట్ 15 మినిట్స్ అది వినేసి ఆ కాన్షియస్నెస్లో లేదంటే కృష్ణ బుక్ చదివేసి ఆ కాన్షియస్నెస్లో నిద్రపోతే అంటే పర్ఫెక్ట్ గా డే అంతా వెళ్తుంది కళలో కూడా డ్రీమ్స్లో కూడా అలాంటివే వస్తాయన్నమాట ఏదైనా కృష్ణుడు సంబంధించింది ప్రభుపాద సంబంధించింది ఏదైనా వస్తాయి లైక్ ఐడియల్ డే అన్నమాట టు యునో ఎండ్ దిస్ అన్నమాట ఐ హోప్ ఇట్ హెల్ప్స్ యూ కృష్ణ జగద్గురు శ్రీల ప్రభుపాదకి జయ
కృష్ణ 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 Krishna 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 lage sab Krishna 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 lage sab Krishna Krishna